కీర్తన, కీర్తనలు 89. 89:28 నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశము ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. ఇది ఒక విధంగా యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి ప్రామిస్. ఈరోజు ఆయన అదే వాగ్దానం మీకు కూడా ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట చాలా ప్రశస్తంగా, సంపూర్ణంగా, నెమ్మదిగా, నమ్మదగినదిగా మన జీవితాలకు ఉంటుంది. కాబట్టి ఆయన నీతో చెప్తున్న మాటను గుర్తించు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నీకు తోడుగా ఆయన కృప నీకు తోడుగా ఉండజేస్తున్నాడు. నీతో ఎప్పటికీ నడిచేలాగా, నీ బలహీనతలన్నింటిలో నీ ముందుగా నడిచేలాగా, నువ్వు చేయలేని పనులకు ఆయన చేయటానికి సర్వశక్తుడిగా ఉండేలాగా, నువ్వు ఏది అనుభవిస్తున్నావో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నావో, గెలవడానికి ప్రయత్నం చేస్తున్నావో, నువ్వు పోరాడే బలము కానీ నీ శక్తి కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లేవదు కానీ దేవుని యొక్క కృప నిన్ను గెలిపించడానికి, నీకంటే ముందుగా నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప నీకు ముందుగా నడవజేస్తూ, తోడుగా ఉండజేస్తూ, నిబంధన అతనితో స్థిరముగా ఉంటుందట. దేవుని నిబంధన నీ పక్షంగా చాలా ప్రామినెంట్ గా, చాలా పర్ఫెక్ట్ గా, చాలా స్టేబుల్ గా ఉంటుంది. అసలు కదిలిపోదు. నువ్వు కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు, అవ్వద్దో లేదో అని చింతించక్కర్లేదు, ఏమవుద్దు అనేటువంటి వేదన చెందక్కర్లేదు. అసలు ఈ పరిస్థితి నాకు ఎలా సాధ్యం, ఇది అవకాశం లేదు కదా అని నువ్వు అనొచ్చు. కానీ ఆయన నిబంధన కాబట్టి అది మార్పు లేదు. ఎవడూ రద్దు చేయలేడు, ఎవడూ రద్దు చేయలేని ఆ గొప్ప నిబంధనను నీ గురించి తోడుగా ఉంటే చేస్తానని ఆయన ఈ కీర్తన 89:28 ఆయన నీతో చెప్తూ కింద 29 అంటున్నాడు, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేస్తా. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా ఏముందిలే, ఇంకా ఎక్కడ అవుతుందిలే, ఎన్నాళ్ళు అయిపోయింది కదా, ఇంకా నా సంతానం ఇంకా ఎక్కడ ఉంది, నాకు ఇంకా అవకాశమే ఉందా? ఎస్ ఉంది. నువ్వు ఈరోజు ఆలోచిస్తూ అంటున్నావు, నీ హృదయంలో దేవుని యొక్క మాట వినపడుతుంది, గమనించు, ఇంకా నా పరిస్థితుల మధ్య నాకైతే సంతానము కలగదు అని నువ్వు అనుకుంటున్నా, నీతో దేవుడు చెప్పమంటున్న మాట, నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానం స్థిరముగా ఉండి నీ సింహాసనాన్ని నిలవబడేటట్లు నీ గర్భమున దేవుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తానని చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు అది సాధ్యం కాదేమో, అవకాశం లేదు, అన్ని పరిస్థితులు దూరంగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి, నాకు అవ్వదేమో అంట. ఆయన కృప బట్టి నీ జీవితంలో అసాధ్యమైనది, పరీక్షలకు లొంగనిది, దొరకనిది, టెస్ట్ రిపోర్ట్స్ లేదేమో కానీ నీ కొరకు దేవుని యొక్క సంతానం సిద్ధంగా ఉంది. నీ గర్భం నుంచి రాబోతుంది అది, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ము, విశ్వాసముంచు, అది శాశ్వతమైన వాగ్దానం. ఆయన కృపను బట్టి నీకు ఇచ్చేటువంటి వాగ్దానం. అంతేకాదు, నీ జీవితంలో ఆయన కృప నీకు తోడుగా ఉంటుందట. ఎలా ఉంటుంది? ఒకవేళ నీతో ఒక మనిషి తోడుంటేనే నీకు ధైర్యం పొందితే, దేవుడే తోడయండి, ఆయన కృపను నీకు తోడుగా ఉంటుందంటే ఇంకెంత ధైర్యంగా ఉండాలి. కాబట్టి భయపడదు, మీ పక్క వారికి చెప్పండి, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిబంధన నీతో ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది, ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది. ఇది దేవుని మాట, నీకోసం దేవుని మాట. నమ్మండి, విశ్వాసం ఉంచండి, ఆయన మాట అవును అన్నట్లుగా ఉంది. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి మనందరం వెళదాం. ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరోసారి మనతో మాట్లాడటానికి ఈ రాత్రికాల సమయం సిద్ధంగా ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 మనం ధ్యానిస్తూ ఉన్నాం. 1 Corinthians 15:58 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 అనగా ఆఖరి వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అని ఎలా ఉండాలి? ఆసక్తిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 1 Timothy 6:6 సంతృష్టి సహితం. మొదటి తిమోతి పత్రిక 6:6, 1 Timothy 6:6, సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. 7 చదవండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, దీనిలోని ఏమీ తీసుకొని పోలేం. కాబట్టి సంతృష్టి సహితమైన దైవ భక్తి నీకేం కలిగి ఉంటుంది, గొప్ప లాభాన్ని కలిగించాలి. ఒకసారి ఆలోచించండి, ప్రభునందు మనం ఎలా ఉండాలట, స్థిరులుగాను కదలని వారిని గాను. అంతేకాకుండా ప్రభువు కార్యముల యొక్క అభివృద్ధి అంది ఎప్పటికీ ఎలా ఉండాలట, ఆసక్తిగా ఉండాలి. చాలా సార్లు ఒక బలహీనమైన పరిస్థితి క్రైస్తవ సంఘాన్ని పట్టుకుని పీడించేస్తా ఉంది. అది దేవుని ఆత్మలాగా దయ్యపు ఆత్మ. ఏంటంటే అనేక విచారాలు మనుషుల్లో ఉంటున్నాయి, అవన్నీ కూడా గాడ్ సెంటర్డ్ అవుతున్నాయి. నేను చెప్తున్నాను, గాడ్ సెంటర్డ్ లైఫ్ కాదు, ఎవ్రీ ప్రాబ్లం గాడ్ సెంటర్డ్ ప్రాబ్లం. నీకు ఏ సమస్య వచ్చినా అల్టిమేట్ గా నువ్వు ఎవరి దగ్గరికి తిడతావు, దేవుడే, గాడ్ సెంటర్డే. ఏ పరిస్థితి వచ్చినా, నువ్వు బుద్ధిహీనంగా చేసుకున్నా, నీ జ్ఞానం చొప్పున వెళ్ళిపోయి తప్పు జరిగిపోయినా, నీకేదైనా ప్రకృతి వైపరీత్యం జరిగిపోయినా, లేక ఏదైనా ప్రమాదం సంభవించినా, అల్టిమేట్ గా నువ్వు మళ్ళీ బ్లేమ్ చేసేది ఎవరి దగ్గరికి వెళ్ళి, దేవుడే ఎందుకు ఇలాగా ఏమిటి అనే ప్రశ్న. మంచిది, ఈ గాడ్ సెంటర్డ్ ఫోకస్ నీకు ఉండడం అవసరం. అయితే అది ఎందుకు మంచికి జరుగుతుందా చెడు జరుగుతుందా అని కొన్ని నిమిషాలు ఆలోచన చేయాలట. ఒకసారి ఈరోజు దేవుని కొరకు ప్రభు కార్యాభివృద్ధిలో స్థిరంగా ఉండడం అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2, మన దైవ భక్తి ఎంత బాగుంటుందో ఒకసారి తేలిపోద్ది ఈరోజు. 12:2 హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రూస్ చాప్టర్ 12 అందరు తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 చేద్దాం. వస్త్రీ, మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసకకుండా ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని మీరు ఏం చేయలేదు, ఎదిరించలేదు. ఈ వాక్యాన్ని మీరు ఎన్నో అనేక సార్లు చదివేసి ఉంటారు, వినేసి కూడా ఉంటారు. ఈరోజు మరొక కోణంలో ఈ వాక్యం యొక్క అర్థాన్ని మనము క్రీస్తులో స్థిరముగా ఉండడానికి కావలసిన అవకాశం ఎలా దొరుకుతుందో ఒకసారి ప్రయత్నించేద్దాం. దాన్ని చూసి నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఏమండి, మీరు అలసిపోకుండా, మీ ప్రాణాలు ఏమవ్వకూడదు, విసిగిపోకుండా ఉండడానికి ప్రతి వ్యతిరేకంగా ఏదైనా చేస్తేనట దాని గురించి మనం ఎప్పుడు కూడా ఎవరిని తలుచుకోవాలి, ఆయనను. ఆయన అంటే ఎవరు, యేసు ప్రభువుని, యేసు క్రీస్తు వారు చేసినటువంటి పనిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీకేదైనా ఒక ఇబ్బంది కలిగితే, ఒక చెడ్డప నష్టం కలిగితే, ఒక కష్టం కలిగితే, ఒక మనిషి నీ నుంచి దూరం అయితే, ఒకవేళ రక్తము కారణంతగా అవమానపు పాలు జరిగితే, ఇంకేదైనా సోదరు నీ హృదయంలో నీ జీవితంలో కనుక జరిగితే, ఆఖరికి వచ్చి ఎవరిని నిందిస్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు, కూర్చుని మీరు విసిగిపోకుండా, మీరు అక్కడ వాక్యం చెప్తున్నట్లు మీ అలసిపోకుండా ఉండడానికి దేవుని తలుచుకుని, అమ్మయ్యా ఇంత జరిగినా దేవా నువ్వు నాతో ఉన్నావు చాలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆర్థిక నష్టం కలిగినా, అవమానం కలిగినా, రకరకాల పరిస్థితులు, అల్టిమేట్ గా ఏమంటారంటే దేవుడు ఏమైపోయాడండి, నా దేవుడు అన్యాయం చేశాడండి, నీ ఏంట మా దేవుడు అనుకుని ఎన్ని సంవత్సరాలు అంటే ఏం చేశాడు, ఏ ప్రార్థన వెళ్ళలేదు దేవుడు, ఇంత కలిగితే, ఇంత డ్యామేజ్ అయితే, ఇంత నా లైఫ్ లో నష్టం కలిగితే ఏ దేవుడు అమ్మా, యేసు ప్రభు ఎక్కడున్నాడమ్మా అని చాలా మందిని యేసు మీద విసుగుతున్నాం. కానీ బైబిల్ చెప్తుంది మీరు ఆయన్ని తలుచుకోండి అని అంటే మీరు విసిగిపోకుండా ఉంటారని. తీరా ఆయన దగ్గరికే వచ్చి విసుగుతున్నారంటే ప్రాబ్లం ఎక్కడో జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, ప్రభువులో మీరు స్థిరంగా ఉండాలి, కార్యాలు అభివృద్ధి చెందడానికి మీ విశ్వాసం సిద్ధంగా ఉండాలి అని అంటే, అయితే దేవుని వాక్యం నిజంగా దేవుడు ఏమి చేస్తాడా? యాకోబు పత్రిక 1:13 ఒక సహోదరు వచ్చి చెప్తుంది, పాస్టర్ గారు నాకు 18 వచ్చేటప్పటికే మా తల్లిదండ్రులు నా పెళ్లి సంబంధం చూడడం ప్రారంభించారు. నౌ ఐఎమ్ 38, ఇప్పుడు వరకు నాకు ఒక మ్యారేజ్ చేయాలి అవ్వలేదు. అనేక సంబంధాలు వస్తున్నారు చూస్తున్నారు, పిల్లలు వచ్చిందంటారు, ఇల్లులు వచ్చిందంటారు, కట్నలు వచ్చిందంటారు, అంతా బాగుందన్నారు. లాస్ట్ కు వచ్చేటప్పటికి ఏమీ చెప్పకుండా కామైపోతున్నారు. నన్ను చూసి నేను ప్రతి ఒక్కరికి పెళ్లి అయిపోతున్నా, నాకు అవ్వలేదు. నేనేంటంటే ఐఎమ్ ద బ్లెస్సింగ్ ఫర్ మెనీ ఛానల్. అనేక మందికి నన్ను చూసుకున్నారంటే అది పెళ్లి అయిపోద్ది అంటే, అంత కాన్ఫిడెంట్ గా నేను. కానీ నా బ్రతికే ఈ రోజు ఏమీ కాకుండా ఇలాగ అయిపోయింది, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడు, ఏమన్నా దేవుడు ప్రమేయం ఏమైనా ఉందంటారు దీనిలో? నీ పెళ్లి అవ్వకుండా ఆపడంలో దేవుడికి ఏమైనా ఇష్టం ఏమైనా ఉందా? కానీ నీ హృదయం అంతా క్వశ్చన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? అనేక టెస్టులు రాస్తున్నామండి, బోల్డ్ హాల్ టికెట్లు వస్తున్నాయి, అన్నిట్లోనూ వచ్చేస్తున్నాను, నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు, నాకు ఏజ్ బార్ అయిపోతుంది, దేవుడు ఎందుకు చేయట్లేదండి? దేవుడికి ఉద్యోగం ఇవ్వకూడదని ఏమైనా కోరిక, నీ మీద ఏమైనా కక్షబెట్టాడా దేవుడు? లేదు. సరే, ఏమండి ఇంత జాగ్రత్తగా ఇన్ని సంవత్సరాల నుంచి నా భక్తి చూడండి, నా దానాలు చూడండి, నా చర్చిలో నేను ఇచ్చిన కానుక లిస్టు చూడండి, ఈ చర్చికి పిల్లర్లు, తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు అన్ని నావే, అయినా మా పిల్లలు పుట్టలేదు, ఏం చేస్తున్నాడండి దేవుడు? మీ పిల్లలు పుట్టకుండా మీ గర్భాలు మూయి ఉంచడానికి ఆయన ఎంత కష్టపడాలో తెలుసా మీకు? అయినా కూడా మళ్ళీ తిరిగి అల్టిమేట్ గా బ్లేమ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుడు. ఏంటోనండి మా పాస్ గారు కారు కొనుక్కున్నారు, మా చర్చి పెద్దదయ్యింది, మా పక్కింటి ఆవిడ కూడా ఇల్లు కొనుక్కుంది, మాకు మొన్న పెట్టిన దానిలో కూడా జాగా రాలేదండి, ఏంటండి దేవుడు ఎక్కడ ఉన్నాడండి? మొన్న పెట్టిన ఇంటింటికి అదే గృహ పథకం కూడా నీ పేరు రాలేదంట. దేవుడు ఏమన్నా, దేవుడికి ఏమన్నా కష్టమా చెప్పండి? ఇవ్వకుండా ఉండడానికి దేవుడికి ఇష్టం లేదేమో. ఓకే, నీ జీవితంలో చాలా సమలక్ష ప్రశ్నలకు అల్టిమేట్ గా సమాధానం ఏంటంటే ఆయన పేరు క్రీస్తు. క్రీస్తు అనే శబ్దానికి మరొక పదం ఉంది, సమాధానకర్త. ఆయనే ఆన్సర్ అని తెలిసి ఆ ఆన్సర్ ఇవ్వలేనందుకు ఆయన మీద సొరుగుతున్నారా? ఆన్సర్ కొరకు సొరుగుతున్నారా? సమస్య అర్థమవుతుందా? సమాధానము రాలేదని చెప్పి సమాధానం కొరకు సొరుగుతున్నారా? సమాధానం ఇవ్వలేదని యేసు కొరకు యేసు మీద సొరుగుతున్నారా? ఓకే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. దేవుని యొక్క మాట చూద్దాం. జేమ్స్ 1:13, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని ఎవరిని ఒకసారి మీ పక్కలో చెప్పండి, దేవుడికి మిమ్మల్ని ఇబ్బంది పెట్ట ఇష్టం లేదు, అసలు మిమ్మల్ని శోధించడు. వాక్యం చెప్తుంది నువ్వు మాత్రం దేవుడిని మాత్రం అనుకో. రైట్, నీ క్రైస్తవ భక్తిని ఒక మెట్టు పైకి వెళ్ళడానికంటే ప్రభు కార్యాభివృద్ధిని నువ్వు స్థిరంగా ఉండాలి అని అంటే నువ్వు మొదట నేర్చుకోవాలి ఏంటంటే స్టాప్ బ్లేమింగ్ గాడ్. దేవుని మీద తిరస్కారాన్ని తెచ్చుకోకండి, దేవుని మీద సొనగకండి. దేవుడు చేయలేదు అనేటువంటి విషయంలో మీరు అలసిపోయి దేవుణ్ణి వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఒక విషయం ఆలోచించండి, నిజంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? Romans 8:28 బైబిల్ చెప్తుంది, రోమిల్ కాసిన పత్రిక 8:28 Romans 8:28, దేవుణ్ణి నిజంగా గనక నువ్వు ప్రేమిస్తే, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము, ఎన్ని కొన్నే అన్నే సమస్తము, సమస్తము ఎలా జరుగుతాయి? అన్ని ఎలా జరుగుతాయి? మేలు కోసమే సమకూడి. దేవుడు కీడు విషయంలో శోధిస్తాడా? నీకు ఆపేయడం దేవునికి ఇష్టమా? నిన్ను నష్టపరచడం దేవునికి ఇష్టమా? నిన్ను బాధ పెట్టడం దేవునికి ఇష్టమా? నిన్ను విడగొట్టడం దేవునికి ఇష్టమా? నిన్ను బంధించడం దేవునికి ఇష్టమా? నీకు అది ఇవ్వకుండా ఆపడం దేవునికి ఏమైనా ఇష్టమా? ఏది ఆయన కీడు విషయంలో శోధించడు. అసలు ఎప్పుడు మీరు ఆ విషయంలో ఆలోచించదు. అయితే నిజానికి ప్రతి సమయంలో క్రైస్తవ విశ్వాసంలోనికి వెళ్లే కొద్దీ దేవుని కొరకు ఏం చేయాలి? స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. ఎలాంటి స్థిరంగా ఉండడం నేర్చుకుంటాం? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. శ్రమ పడుటకు, రక్తము కారటానికి మనమేమి అంత పోరాటం అనుభవించలేదంట. అసలు నిజంగా నీ జీవితంలో ఉండేటువంటి శ్రమే గనక రక్తము కారేంత, ప్రాణం పోయేంత నీ జీవితంలో ఉంటే గనక అసలు మన భక్తి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. కొన్ని పనులు నీ శరీరము లోపల జరిగేటువంటి ఆ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా దేవుని దగ్గర ఎలా ఉండగలుగుతుందో ప్రయత్నించేద్దాం. 2 Petru 3:18 2 Petru 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును. ఏం చేయాలి? కృపలను జ్ఞానంలో ఏమవ్వాలి? రైట్, 1వ క్లాస్ లో చదివిన పిల్లవాడు, చేరిన పిల్లవాడు, ఈ ఒక మంచి స్కూలు, మీరు ఏదైనా మంచి స్కూల్ బాగా పేరు వచ్చేసే స్కూల్ అని చెప్పి మీ పిల్లలకి చదువు బాగా వచ్చేస్తుందని చెప్పి 1వ క్లాస్ లో జాయిన్ చేస్తే 15 ఏళ్ల తర్వాత వాడికి జ్ఞానం పెరుగుద్దా పెరగదా? పెరుగుతుంది. వాడికి లోక సంబంధమైన జ్ఞానం కూడా పెరుగుద్దా పెరగదా? పెరుగుద్ది. పుస్తక సంబంధమైన జ్ఞానం, సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, మరి లెక్కలు, తెలుగు, హిందీ అనేక విషయాల్లో వాడి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, బానే వస్తుంది. అయితే క్రీస్తు యొక్క జ్ఞానంలో కూడా నువ్వేమవ్వాలి? ఎదగాలి. ఈ క్రైస్తవ జీవితంలో సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం, నిన్న ఒక సిస్టర్ గారు మాట్లాడుతుంటే ఆవిడ చెప్పారు, టక్కని బైబిల్ తీసింది, ఆ బైబిల్ ఆదికాండం లేదు, ప్రకటనం లేదు, ఏమై ఉంటాయి తెలుసా? ఆది అంతం ఆయనే కాబట్టి తీసేసింది. అంటే ఆమె పెళ్లినాటికి ఇచ్చిన, పెళ్లినప్పుడు కొన్న బైబిల్ అట అది. ఈవిడికి ఇప్పుడు 56, 57 ఉంటాయి, మరి ఉంటుందా దానిలో పేజీలు? నలిపోయి అయినా అలాగే ఫాలో అయిపోతుంది. ఎందుకంటే ఈ బైబిల్ మా పెళ్లినాడు ఇచ్చారండి మా పాస్టర్ గారు, నీ ప్రేమ మంచిదే, కానీ దానిలో ఏమి నష్టం ఉందో కూడా నీకు తెలియాలి కదా. మొత్తానికి ఆ బైబిల్ నుంచి చక్కని తీసింది, ఇన్ని కోడ్లు తీసిందండి, వాగ్దానం కోడ్లు. ఎప్పుడెప్పుడు నుంచి ఆవిడ ఏ ఏ చర్చికి వెళ్తే ఏ ఏ చర్చిలో ఏ ఏ పాస్టర్ గారి దగ్గర వాగ్దానం వచ్చిందో, దాని మీద స్టాంపు రిబ్బన్లు కటింగ్లు రకరకాలు ఉన్నాయి అవన్నీ. ఇవన్నీ నా వాగ్దానాలు ఉండండి అంత కట్టబట్టుకుని. అమ్మా, ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉండాల్సినవే, నువ్వు మళ్ళీ ఒక కాగితాలు కట్టబట్టుకొచ్చావు, ఏది నీ జీవితంలో నీవు దేవుని యొక్క జ్ఞానంలో అభివృద్ధి పొందిందో చెప్పు అని అడిగా. విచ్ మేక్ యూ దర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 58 ఇయర్స్ ఒక క్రైస్తవ కుటుంబంలో పెట్టి క్రైస్తవ వివాహం జరిగి నీవు 58 ఏళ్ల వయసులో నీ బైబిల్లో కొన్ని పేజీలు లెవెల్ మింగేసి తినేసిన అనుభవం కలిగిన నీకు ఒక్కసారి అట్లా ఏ విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందావో చెప్పు అని అంటే, ఏమో అభివృద్ధి లేండి, ఎక్కడ గొంగలు అక్కడగా ఉంది, ఏమి దేవుడు అంటే అలా నడిపిస్తున్నాడు అంతే. అరే, దేవుడు నిన్ను అలా నడిపిస్తున్నాడని అంతేగా కనపడిందా, అంతేగా కనపడిందా? ఒక్కసారి సిరియా బోర్డర్లోకి వెళ్ళు, అంతే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆకలి కోసం బాత్రూమ్, నీ బాత్రూమ్ ఎంత ఉందో దానిలో ముగ్గురు పడుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధ ఖైదీలుగా బయటకు వచ్చి ప్రాణభిక్షతో ప్రభుత్వాలను ఆశ్రయించి రొట్టె ఎవడిస్తాడో బట్ట ఎవడిస్తాడో ఎత్తుక్కుంటున్నారు. ఎంత హాయిగా ఉండి నిన్ను నడిపిస్తున్నది నీకు అంతే ఏదో వెళ్తుందా? చాలా మందికి తెలియదు, దేవునిలో అభివృద్ధి పొందడం, దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందడం మర్చిపోతున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన కృపయందు జ్ఞానం ఎందు మీరేం చేయాలట? అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందుతారు, జ్ఞానంలో ఎలా అభివృద్ధి చెందుతారు? నేను ఒక మాట చెప్తాను వినండి. ఏమండి, ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు, ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు కదా, మీ స్కూల్లో మీ క్లాస్లో ఎవరైనా పిల్లలు నీకు వ్యతిరేకంగా నీ టిఫిన్ బాక్స్ రోజు తినేస్తూ, జాగ్రత్తగా అండి, మీ బ్రేక్ బాక్స్, మీ టక్ బాక్స్, మీ టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ రోజు ఆడు తినేస్తున్నాడు అనుకోండి, నీ పెన్సిల్ లాగేసుకుంటున్నాడు, నీ పుస్తకాలు కూడా ఆడు పట్టుకెళ్ళిపోతున్నాడు, ఆఖరికి నీ సాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నాడు. ఆ రోజు ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీతో డాడీతో చెప్తున్నారు, మీరు కంప్లైంట్ ఇద్దాము, తిడదాము, లేదా చెప్దాము, లేదా అనుకుంటున్నారు. కానీ వీడికి వీడేమంటాడంటే, కంప్లైంట్కి ఇస్తానని మమ్మీ డాడీ బయలుదేరుతుంటే, మమ్మీ వాడు నా ఫ్రెండ్, నువ్వు వెళ్ళద్దు మమ్మీ అని ఆపేస్తున్నాడు. వీడి కంప్లైంట్ చేయడం మానట్లేదు, అలాగని కంప్లైంట్ చేయటానికి వెళ్ళడానికి అలాగే ఒప్పుకోనివ్వట్లేదు. మీరు పిల్లలకి ఏం చెప్తారు, ఫోన్లే అని చెప్తారా, లేకపోతే ఆడి సంగతి తెలిసేద్దాం పదని అంటారా? పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ లో టీచర్ని కానీ స్టూడెంట్ని కానీ నిలబెట్టాలా వద్దా? రోజు నీ కొడుకు నష్టపోతున్నాడు కదా, రైట్, ఫైన్, ఇదొక సెనేరియా, అలా ఉంచండి. నెక్స్ట్ విషయం వచ్చేద్దాం. అదే నీ పిల్లోడు ఎన్నిసార్లైనా అవతల వాడు నేను గాయపరుస్తున్నాడు అంటే, నువ్వు ఒక మంచి క్రిస్టియన్వి. నేను మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్ నువ్వు ఎవరో తెలుసా, మంచి క్రిస్టియన్ అనండి ఒకసారి, మంచి క్రిస్టియన్ అనండి. మీరు మంచి క్రిస్టియన్ కదా, మీ పిల్లోడు వచ్చి మమ్మీ ఆడు నన్ను కొట్టాడు మమ్మీ అని అంటారు, మీరేం చెప్తారు? మొన్న వారం ఏదో మాట్లాడుకుంటూ భార్యలాగంటే బట్టలు ఏం చేయాలంటే తిరుగుకోడాలన్నారు, అలాగానే అన్నారండి. మీ తల్లిదండ్రులకి, మీ పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఇప్పుడు కొట్టరా అని చెప్తుందట తల్లి. మంచి క్రిస్టియన్ నేను అవడం, మరి మంచి క్రిస్టియన్ కాబట్టి ఏం చెప్తారు మీరు? పోన్లే పోన్లే నాన్న, ప్రార్థన చేద్దాంలే, ఏమనద్దులే, అలా కాదులే, ఇలా కాదు. మళ్ళీ సాయంత్రం వచ్చి మమ్మీ ఆడు నా మొక్క మీద ఉమ్మేశాడు మమ్మీ అని చెప్పాడు. నీకు కొంచెం బాధ కలుగుతుంది, మంచి క్రిస్టియన్ కదా, ఏం చెప్తావు బాధ కలిగి? పోన్లే నాన్న, కడిగేద్దాం దా, డెటాల్తో కడిగేద్దాం అని చెప్పి శుభ్రం తోవేశాడు. నీ ఇంకేదో అల్టిమేట్ గా నీ పిల్లవాడు నీకు ఇచ్చే కంప్లైంట్స్ అన్నింటిలో ఒక మంచి పేరెంట్ మంచి స్టూడెంట్ కి ఏం చెప్తాడు? భరించు, సహించు, పర్లేదులే 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 అని చెప్తాడు, రైట్. ఇప్పుడు స్టూడెంట్ ప్లేస్ లో నువ్వు ఉన్నావు, అవతల గాయపరిచేవాడు లోకంలో వ్యక్తి అయినాడు. ఇప్పుడు నువ్వేం చెప్తావు, నువ్వెలా ఫీల్ అవుతావు, నువ్వెలా రెస్పాండ్ అవుతావు? నీకు జరిగే నష్టానికి, నీకు జరిగే కష్టానికి, నీకు జరిగే అన్యాయానికి, నీకు జరిగే అవమానానికి, నీ మీద జరిగే ప్రతి సంఘటనకి నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాని లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుద్దో ఆ వాక్యం నీకు ఎలా అర్థమవుతుందో ఎవ్రీ 12:3 ఒకసారి ఆలోచిద్దాం. అన్ని నీ ద్వారా పొందుకున్నారండి, మళ్ళీ చెప్తున్నాను వినండి, అన్ని నీ ద్వారానే వెళ్ళాయి. ఎవరి ద్వారా చెప్పండి ఒకసారి, అన్ని నా ద్వారానే వెళ్ళాయి, ఓకేనా? అన్ని అన్ని అంటే కొన్ని కాదు, అన్ని నీ ద్వారానే వెళ్ళాయి. ఇప్పుడు ఏమేమి వెళ్ళాయి చెప్తాను. అన్ని తీసేసుకున్నారండి, నిన్ను మోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు నిన్ను? అసలు నిన్ను వదిలేశారు. ఏం చేశారు? అసలు నిన్ను వదిలేసి అన్ని నీ దగ్గర నుంచి తీసుకుని, అన్ని నీ దగ్గర నుంచి పొందుకుని ఎవరినో వెంబడిస్తున్నారు. నీ దగ్గరికి నిన్ను ఫాలో అవ్వట్లేదు, ఇప్పుడు ఇంకెవరినో ఫాలో అవుతున్నారు, ఇంకెవరికో చెప్తున్నారు, వాళ్ళు అడిగారు అనుకోండి, ఏ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకనంటే, ఆ తలవాసుడు ఎవడు ఇచ్చాడులే అంటున్నారు నీ గురించి. ఆ డెవతో ఇచ్చింది దాని గురించి నీకెందుకు, నేను ఇప్పుడు నీతో ఉన్నాను కదా, పద మన దగ్గర వెళ్దాం అంటారు. నీ దగ్గర నుంచి తీసుకుని, నీ దగ్గర నుంచి అనుభవిస్తూ, నీ దగ్గర నుంచి సంతోషించి, ఏమీ లేని దానికి కేర్ ఆఫ్ నువ్వు అనే దానికి నువ్వు అనుభవించి, అన్ని పరిస్థితులు నిన్ను తిరస్కరిస్తూ ఉంటే, నిన్ను వదిలేస్తూ ఉంటే, దేనిలో ఎవరినో వెంబడిస్తుంటే, నిన్ను మోసం చేస్తూ ఉంటే, ఆఖరికి నిన్ను చీప్గా చేస్తూ ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? పిల్లలు కదా మీరు, ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు ఇంకా మరి ఎంత చీప్ చేయాలో నేను అంత చీప్ చేసేస్తున్నారు. బట్ అన్నిటికీ ఆధారం ఎవరు? నీ నుంచే వెళ్ళాయి ఆల్ ద రిసోర్సెస్. మనీ నీ దగ్గర నుంచి వెళ్ళింది, వెల్త్ నీ దగ్గర నుంచి వెళ్ళింది, ఫుడ్ నీ దగ్గర నుంచి వెళ్ళింది, బట్టలు నువ్వే ఇచ్చావు, షెల్టర్ నువ్వే ఏర్పాటు చేసావు, వాళ్ళకి ఆయా పరిస్థితుల్లో ఏం కావాలో వాళ్ళందరికీ నువ్వే ఇచ్చావు. కానీ ఇప్పుడు వాళ్ళు నేను పట్టించుకోవట్లేదు, మీరు హ్యాపీగా ఉంటారా? ఏం చేస్తారు? మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకసారి ఫీల్ అవ్వండి, ఎలా మంచి క్రిస్టియన్స్ కదా, ఎలా ఫీల్ అవుతారు? సీరియసా? జోయలా? ఓకే, నో ప్రాబ్లం, సరేగా. ఇప్పుడు ఏదో జరుగుతుంది, పిల్లలు మీరేం ఆలోచిస్తున్నారు? ఆల్ యూత్ బాయ్స్, గర్ల్స్, అలాంటి సిచ్యువేషన్ వస్తే నీ హార్ట్ ఏం చెప్పొద్దు నీతో? ఇప్పుడు నేను మీకు సెకండ్ డిగ్రీ చెప్తాను. వాళ్ళు తిరిగి నిన్ను గాయపరుస్తున్నారండి, మళ్ళీ అక్కడితో పోలే, నిన్ను గాయపరుస్తున్నారు, నిన్ను నష్టపరుస్తున్నారు, నిన్ను సిగ్గుపరుస్తున్నారు, నిన్ను అవమానం చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతావు సెకండ్ డిగ్రీలో? తీసుకుని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే బాగానే ఉన్నా, ఇప్పుడు ఆ దగ్గరకు వచ్చి నీ ఎదుటిగా ఉండి నీతో మాట్లాడుతూ, నిన్ను అవమానపరుస్తూ, నిన్ను సిగ్గుపరుస్తూ, నిన్ను నలగొడుతూ, నిన్ను చీవుగా మాట్లాడుతుంటే హాయిగా ఉంటుంది ఎవరికైనా? ఇక్కడ మాట్లాడరంటే ఎంత కామ్గా ఉన్నారంటే బాధపడుతున్నారు ఇంకా, అప్పుడు ఫీల్ అవ్వండి కాసేపు. బాధ ఉండదా? 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 వెరీ గుడ్. ఇప్పుడు మీరేం చేస్తారో నేను చెప్తాను అండి. టైం కోసం చూస్తామండి మనం. దేనికోసం? ఎందుకు? టైం కోసం. మనకి టైం రాదా? వస్తారా? రాదా? కావాలా? వద్దా? మాట్లాడే మంచి క్రిస్టియన్స్ మనకి టైం రాదా? నెంబర్ టూ ఏం చేస్తారు? దేవుడు ఏమి చెయ్యకపోతాడేటి? ఆ టైం వేరు, ఈ టైం వేరు. దేవుడు ఏదైనా చెయ్యడా? చేస్తాడనా? నమ్మకం చేయడా చెప్పండి. మనం ఏ కారులో వస్తుంటే కారు చెప్తుంది, బాబు ఇంతకుముందు నా కాదు బాబు, ఏ రోజు ఆ రోజే అంటుంది ఆవిడ. అంటే ఏంటమ్మా, ఇంతకుముందు అంటే దేవుడు ఈ రోజు ఆ నాన్న చేశాడు అనుకోండి, రేపు ఎప్పుడు ఆ కొడుకు మీద పడేది. ఇప్పుడు అలా కాదు, ఎవరిది ఆడి మీద వెంటనే కుమరించేస్తున్నాడు దేవుడు. టైం దగ్గర పడిపోయింది కదా ఆయన రాకడికి అందా. కరెక్టే, విశ్లేషణ బాగుంది. ప్రభు దగ్గరికి వచ్చేస్తాడు కాబట్టి శ్రమ దగ్గర అయిపోతుందని చెప్తుంది ఆవిడ. అంటే వచ్చేడానికి, భూమి మీదకి వచ్చేడానికి దగ్గర అవుతుందని చెప్పడానికి ఆవిడ. ఓకే, ఒకసారి ఆలోచించు, దేవుడి తీర్పు కోసం ఎదురు చూస్తారా లేదా? దేవుడు ఏదో ఒకటి కలుగు చేసుకుని, ఆవిడ చేసిన అన్యాయానికి, అతను చేసిన అన్యాయానికి, అక్రమానికి ఏదో చేస్తే మూడోది నాకు ఎందుకండి అవన్నీ, నేను ఎప్పుడులాగే ప్రేమిస్తానండి, నేను ఎప్పుడులాగే ప్రేమిస్తాను. కానీ మర్చిపోలేను, నేను ఎప్పటిలాగే ప్రేమిస్తానండి కానీ మర్చిపోలేను. నాలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఈ బ్యాచ్? నేను ఎప్పుడులాగే ప్రేమిస్తాను, నా ముఖంలో ఎప్పుడు తేడా కనపడదు, కానీ లోపల మాత్రం మరుపు రాదు, ప్రేమిస్తాను. కానీ వాడు చేసిన అపకారము, వాడు చేసిన బాధ, వాడు చేసే అసలు అది ఇంకో డిగ్రీ అంటే తెలుసా, నేను క్షమించేస్తాను. ఏం చేస్తాను? ఏమన్నా ఏం చేస్తాను? ఏమనుకోను, నేను మాత్రం క్షమించేస్తాను. ఏమన్నా ఏమి అనుకో, అనడం వేరు అనుకోవడం వేరు, తెలుసు కదా మీకు. కొన్నిసార్లు మీరు ఎవరిని ఏమన్నారు కానీ మీరు మీరే అనుకుంటారు, నా కర్మ, నా దరిద్రం, నా బతికింతేలే, అది ఇచ్చాడు కదా, ఇక్కడ కట్టుకున్నాను కదా, మరి అంతకంటే ఏం చేస్తాను, ఇంక ఇక్కడికి వచ్చాం కదా, ఇంకేమవుతుందిలే, ఇంక ఇంత ఇది నా రాత, నాకు నేనే అనుకో. కానీ నేను అన్నో నేనేమి అనుకోను, కాకపోతే ఆ రిలేషన్షిప్ మాత్రం కట్ చేస్తానండి, వాళ్ళతో మాత్రం దూరంగా ఉంటాను. ఎందుకో తెలుసా? ఆడికి ఉన్న తప్పు లక్షణాలు నా పిల్లలు ఎక్కడైనా ఫాలో అయిపోతారేమోనని, లేకపోతే ఇంకెవరైనా నా వాళ్ళు కూడా చూస్తారేమోనని రిలేషన్షిప్ కట్ చేస్తాను. అలా కట్ చేసిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఎవరు కనపడుతున్నారా? మీరు అవాయిడ్ చేసే కొంతమంది రిలేషన్స్ కట్ చేశారు బికాస్ ఆఫ్ ద సేమ్ ప్రాబ్లం. వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, తింటారు, తిరుగుతారు, ఉంటారు, తీసుకుంటారు, ఆలోచిస్తారు, ఆనందిస్తారు, సుఖపడతారు, తృప్తి పొందుతారు. ఈ రోజు మాత్రం నువ్వు కాదు, ఆడికి ఇంకొకటి దేవుడు ఉంటాడు, కనీస యేసు నీతో హలో అనడు, బాగున్నావా అనడు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడు, హ్యాపీ బర్త్డే అనడు, ఇంకేదో చెప్పడు. మీకున్న బాధలు అవే. అల్టిమేట్ గా మీరు ఆ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్ మాత్రం కట్ చేస్తారు. రైట్, ఇంకొక విషయం చెప్తాను. నేను చాలా బాధపడతానండి, చాలా ఓర్పడతానండి, కానీ ఏదైనా జరిగితే మాత్రం వాడికి గొప్ప హ్యాపీగా ఉంటుందండి. నాకు నేను బాధపడతాను, నేను ఓర్పు కలిగి ఉంటాను, కానీ ఏదైనా జరిగితే మాత్రం నాకు చాలా కంఫర్ట్ గా, చాలా పీస్ గా, ఆనందంగా బయటికి మాత్రం కనపడినండి, ఆనందంగా ఉంటుంది. ఎవరు ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. నేను ఇప్పుడు చెప్పిన మీ డిగ్రీలు అన్నింటిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇవేవి చేయకుండా ఎప్పుడు ఒకేలాగా నిన్ను ప్రేమించే ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆయన పేరు యేసు. ఏం పేరు? ఆయన యేసు క్రీస్తు కూడా అంటారు. ఏమంటారు? యేసే క్రీస్తు అని నేను చెప్తున్నాను ఈరోజు మళ్ళీ. యేసే క్రీస్తు. అన్ని మనం అనుభవిస్తున్నవన్నీ ఎవరి దగ్గర తెచ్చుకున్నాం? ఉన్నదంత ఎవరిది? అనిపిస్తుందంత ఎవరిది? ఆనందిస్తుందంత ఎవరిది? ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఎవరు మన బట్టలన్నీ ఎవరిచ్చారు? మన రూపం ఎవరిచ్చారు? మన తెలివితేటలు ఎవరివి? మనకున్న డబ్బులు ఎవరివి? మన ఉద్యోగాలు ఎవరివి? మన ఆస్తులు ఎవరివి? మన పిల్లలు ఎవరు? మన కుటుంబాలు ఎవరు? మన స్థితిగతి ఏంటి? సోషల్ వాల్యూ ఏంటి? సమాజంలో నీకున్న గౌరవం ఏంటి? నీ మర్యాద ఏంటి? నీ పదవి ఏంటి? నీ ఉన్నతమైన స్థితి ఏంటి? నీ పలుకుబడి ఏంటి? ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? నేను అబద్ధం ఆడలే, మీరు ఒప్పుకోండి. ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? యేసు ప్రభువును నమ్ముకున్నావు అని అంటే నీకు అర్థమైపోయిందంటే ఐఎమ్ నథింగ్, నేను మట్టి, ఆయన నన్ను రూపాన్ని తీసుకొచ్చాడు. ఈ రోజు నేను ఏమయ్యానో అదంతా కేవలం దేవుని యొక్క పరిస్థితి. రైట్. ఇన్ని చేసినా మొదటి డిగ్రీలో ఉన్నట్లు ఇప్పుడు నువ్వు ఆయన వదిలేసి ఇంక దేవునో ఎవరినో వెంబడిస్తా ఉంటే ఆయన నిన్ను ఏమని అన్నాడా? నువ్వు అడగచ్చు, నేనెక్కడ దేవుని వెంబడిస్తున్నాను? నేను ఎప్పుడు బైబిల్ని చచ్చినే కదా. నిజం చెప్పు, నీ హృదయంలో ఇంకెవరు లేరా? ఎవరు లేరా? ఇంకేది లేదా? ఏది లేదా? బోల్డ్ ఉన్నాయి. అవన్నీ పెట్టుకుని కూడా నువ్వు యేసుప్రభు అనేటువంటి ఆకారంగా ఇక్కడికి వచ్చి కూర్చుంటావు, రూపాన్ని తీసుకొచ్చి పెడతావంటే, బట్ అల్టిమేట్ గా నీ హార్ట్ ఇంకేదైనా ప్రేమిస్తానే ఉంటుంది. ఎప్పుడు అయితే అది ఉద్యోగం ఉంటుంది, లేకపోతే డబ్బులు ఉంటాయి, లేకపోతే వ్యాపారం ఉంటుంది, లేకపోతే ఇంకేదో ఉంటుంది. కానీ అక్కడ మాత్రం ప్రభు అన్ని ప్రదేశాలకు కావాల్సిన నీ చక్రాధిపతిగా, నీకు రాజుగా మాత్రం ఉన్నాడు. అక్కడ అల్టిమేట్ గా నీ హార్ట్ ఇంకెక్కడో ఉంటుంది. ఒకసారి చెప్పు, ఏమని అన్నాడండి ఆయన? ఏమని అనుకున్నాడా? నీకేమైనా టైం వస్తే దెబ్బ కొట్టేద్దాం అని ఏమైనా చూసాడా? అందాక చెప్పాం మనం ఆయన ఎవరి విషయంలో కీడు విషయంలో ఎవరిని. మరి ఇప్పుడు చెప్పు, ఇన్ని చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమీ చలనం లేకుండా ఒకేలాగా నిన్న నేడు నిరంతరము మార్పు లేని వాడుగా నీ కోసం నిలబడ్డాడు. ఇప్పుడు ఒకసారి ఆయన ఎలా చూస్తున్నావు చూడు. హౌ ఇస్ యువర్ లుక్ టు జీసస్? ఆయన నీ గురించి ఎలా ఉన్నాడు? రైట్. ఇప్పుడు రెండో విషయం, నువ్వు నష్టపరిచిన, నువ్వు గాయపరిచిన, నువ్వు సిగ్గుపరిచిన, నువ్వు అవమానం చేసిన, ఆఖరికి నువ్వు ఆయనతో రిలేషన్షిప్ కట్ చేసిన, ఎవరైనా కట్ చేస్తున్నారో లేదు? ఇక్కడ ప్రార్థన చేయడం మానేసిన వాళ్ళు, రిలేషన్ కట్ చేసిన వాళ్ళు, బైబిల్ చదవడు, ఆయన మాట చదవడానికి ఇష్టపడినోడు కట్ చేసినవాడు, సంఘానికి రానివాడు ఆయన రిలేషన్ కట్ చేసినవాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడని వాడు, సువార్త ప్రకటించి ఆయన మాటకు లోబడినవాడు కట్ చేసినవాడు, అనేక సందర్భాలలో ఆయన చెప్పినటువంటి నీతి కలిగిన పద్ధతులు వెంబడించిన వాడు, ఆయనతో సత్సంబంధాన్ని ఏం చేస్తున్నాడు? కట్ చేస్తున్నాడు. చేశారా లేదు? ఇక్కడ చాలా మంది ఏమంటే రెగ్యులర్ గా నువ్వు చేయకపోవచ్చు, అప్పుడప్పుడు ఏం చేస్తున్నావు? ఈ అన్ని సార్లు నువ్వు చేస్తున్నప్పుడు ఆయన ఏమైనా, ఎరా నీకు బాగోపోతే నేను బాగున్నప్పుడు ఆడా వెళ్ళిపోరా, అడిగి వెళ్ళిపోరా అన్నాడు ఆయన? ఎప్పుడైనా నేను తోసేసాడా? అందుకే బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 6:37లో, నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము, ఎప్పుడు వచ్చినా సరే ఏ సందర్భంలో ఏమంటే ఆయన ఎప్పుడు మార్పు లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆయన గురించి నువ్వు ఆలోచించి ఒక్కసారి నీ హార్ట్ లో నిజంగా ఎలాంటి పరిస్థితి పోనీలే అనే అనుభవం నీ పిల్లలకు చెప్పావో, మంచి క్రైస్తవుడిగా పర్వాలేదు నాన్న ఏమనుకోదురా ఓర్చుకుందాం, పర్వాలేదులే దేవుడు చూస్తాడులే, నువ్వు చక్కగా ఉండు అని నువ్వు చెప్పావో, దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క జ్ఞానంలో అభివృద్ధి చెందడం అంటే ఏంటంటే, ఈ అనుభవం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయంలోంచి రక్తము కారుతున్నప్పటికీ కూడా విసిగిపోకుండా దేవుణ్ణి పట్టుకోవడం, రక్తము కారిపోతా ఉంటుంది, నీ హార్ట్ లో గాయాలు పగిలిపోతా ఉంటాయి, గుండె చిట్లిపోతా ఉంటుంది, అనేక రక్తనాళాలన్నీ బయటకి చిమ్ముతూ ఉంటాయి, రక్తం సర్రని దీపి వచ్చేస్తా ఉంటుంది, అది చేసే పనులు చూస్తూ ఉంటే, రక్తము కారుతున్నప్పటికీ కూడా ఆయన సరే, ఆయన ఎలాగైతే నీ కోసం భరిస్తున్నాడో, నువ్వు ఆయన కోసం నీ నీ ఇంట్లో ఉన్న మనుషులు, నీ ముందున్న పరిస్థితులు, అవమానం చేసే వ్యక్తులు, తిరగబడే వ్యక్తులు, గాయం చేసే వ్యక్తులు, సిగ్గుపరిచే వ్యక్తులు, తిరస్కారంతో ఉండే వ్యక్తులు, నష్టపరిచే వ్యక్తులు, నిన్ను అనేకమైన పరిస్థితులను వదిలేసే వ్యక్తులతో నీ హార్ట్ లో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా దేవుని కొరకు నువ్వు ప్రశాంతంగా ఉండగలరా? ట్రై చేయగలవా? మొదటి అనుభవమే క్రీస్తులో ఆ రకమైన అనుభవానికి రావడం ఏంటంటే ఈ అనుభవమే. ఒకసారి మీకు ఒక చక్కటి వ్యక్తి చేసిన ఒక అనుభవాన్ని అపొస్తల కార్యాలు ఎలాంటి అనుభవంతో ఆయన ఏం చేశాడో ఒకసారి చూపిద్దాం. స్టెఫన్ చేసినటువంటి పనిని ఒకసారి చూద్దాం. ఏడవ అధ్యాయము అపొస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయంలో 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికెరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునే వాడవై ఎవరివైపు తెరి చూస్తున్నాడు? నువ్వు నీ ఎదురుగా వచ్చి ఎవడైనా కోపంతో పండ్లు కొరుకుతుంటే నువ్వు ఆకాశం వైపు చూస్తావా, ఆడి ముఖంగా చూస్తావా? ఎలా చూస్తారు? మీరెలా చూస్తారు? మీరెలా తక్కువ తింటారా? మీరెలా చూస్తారు చెప్పండి. అప్పుడు ఆడొచ్చి పళ్ళు గొరుగుతుంటే నిన్ను నిన్నేదో చేసేద్దామని ఇలాంటి ఉద్రేకంతో ఆడి నీ ముందు నిలబడుతుంటే ఆకాశము తట్టు చూసిన ఒక శిష్యుడు ఇక్కడ కనబడుతున్నాడు. అతని పేరు స్టెఫను. నువ్వేటి చూస్తావు? ఖచ్చితంగా ఆడికే చూస్తావు. ఆడొకవేళ ఏమైనా తేడా పాడాగా ఉంటే ఆడికంటే ముందు నీ నోరు కానీ చెయ్యగాని ఇసిరేస్తావు, వెళ్ళిపోద్దంతే. కానీ నీకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు, నీ హృదయము రక్తము కారుతున్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, సిగ్గుపడుతున్నప్పుడు, అవమానం కలుగుతున్నప్పుడు, తిరస్కారం కలుగుతున్నప్పుడు, వ్యతిరేకత వస్తున్నప్పుడు క్రీస్తు ఎలా భరించాడో నువ్వు అలా చూడాలి. దట్స్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రైస్ట్. ఆత్మలో ఎదిగేద్దామండి, దేవుళ్ళు బాగా ఎదిగేద్దాం అనుకుంటున్నానండి అంటే మొదటి ఇక్కడ అనుభవం రండి. ఈ అనుభవమే మొదటి అనుభవం, ఎదిగే అనుభవం. ఈ ప్లేస్ లో నువ్వు ఎదిగేసావు అనుకోండి, అవతల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని, ఎలాంటి సందర్భం వచ్చినా బాల్ నీ కోట్లో ఉన్న కాగితం సంతకం పెడితే అటు బతుకు తెల్లారిపోద్ది అనిపించినా ఆ టైంలో నీకు అవకాశం దొరికింది కదా అని వాడి మీద జడ్జిమెంట్ పాస్ చేయకుండా హార్ట్ అంతా కదిలిపోతా ఉంటే, ఆ రాత్రి నిద్ర పట్టకుండా నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే, నీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను రెచ్చగొట్టి ఇంతకంటే సమయం రాదు ఇప్పుడే కసి తీర్చుకో అని చెప్తూ ఉంటే, అబ్బా దేవుని వైపు చూసి ప్రభువా నన్ను నువ్వు ఎలా భరించావయ్యా, అసలు ఇప్పుడు నేను భరిస్తే నేను భరించలేకపోతున్నాను ఏసయ్యా, నా కృప ఏసయ్యా, నేను ఎలాగే నేను క్షమించేస్తాను ఏసయ్యా చెప్తారు ఎవరన్నా క్షమించేస్తావా? రక్తము కారునంతగా దానిని ఇంకా మనము ఏం చేయలేదట, ఎదిరించడం లేదు. బ్లీడ్ అవుతున్నప్పుడు దాన్ని అయితే తెలుసుకున్నారా అనే పని చేస్తున్నాం తప్ప దేవుని వైపు పను చూడడానికి ప్రయత్నం చేయట్లేదు. స్టెఫను స్ట్రైట్ వే దేవుని వైపే చూశాడట. మోకాళ్ళుని ప్రభువా 60వ వచనం చదవండి. యేసు ప్రభువా మొరపెడుతూ అని అన్నాడట, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వీరందరూ ఎవడెవడైతే పరలోకంకి వస్తాడు వీళ్ళందరినీ నువ్వు చూసుకోని గొప్ప శబ్దంతో పలికెను, ఆ మాట పలికి నిద్రించెను. నేను చదివినట్లేదా బైబిల్లో? ఏముంది మీ బైబిల్లో? అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము అని రక్తం కారుతుందా లేదా? ఆయనకి ఇప్పుడు రక్తము కారుతున్న అనుభవంలో ఒక వ్యక్తి మాదిరి నీకు చూపిస్తూ స్టెఫన్ నీకేం చెప్తున్నాడంటే, మీరంటారు కదా ఆయన ఏంటంటే బాబు ఆయన యేసు ప్రభు కాబట్టి ఆయన ఎలాంటి ఏదో భరించేస్తాడు, మనం ఎక్కడ భరిస్తాం, మరి స్టెఫన్ ఎవరు ప్రభు అయితే? స్టెఫన్ ఎవరు పుట్టాడు? తల్లిదండ్రులే, రక్త మాంసం కలిగిన వాడే. మరి యేసు ప్రభు అనేటువంటి వ్యక్తిని దేవుని యొక్క శరీరం అని, దేవుని ఆత్మ ఉంది కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి అని నువ్వేమన్నా క్లాసిఫికేషన్ గీతలు గీసి ఆయనకు ఒక లెక్క లేని పరిశుద్ధతను ఆపాదించేస్తే మరి ఈయన సామాన్యమైన మనిషిగా, ఈయన సామాన్యంగా చెప్తున్నాడుగా. రక్తము కారునంతగా ఎదిరించలేని మన బలహీనతల్లో మొదట రక్తము కారుతున్నా కూడా దానిని అనుభవించడం నేర్చుకోండి. క్రీస్తును ఎదగడం అంటే అదే, దేవునిలో నిలబడడం అంటే ఈ ప్రత్యక్షమైన అనుభవానికి రావాలి. లెట్ ఇట్ బి. నీ మనస్సు ఏడుస్తుంది, ఏడవనివ్వండి. అది చేసే పనులు చూసి విపరీతమైన వెర్రికేకలు వేస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి, కుదరదు. ఏమండి ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి టైంలో స్టెఫన్ చేసినటువంటి ఆ ప్రార్థన మనలో ఎంతమంది చేయగలం? నోటితో చేస్తాం, నేను అడిగేది హృదయంతో. నోటితో చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక క్షమించమని నువ్వు చెప్పినట్టు నువ్వు కూడా క్షమించే ప్రభువా, నేను కూడా క్షమించేస్తాను. కానీ నీ హార్ట్ లో ఇందాక నేను చెప్పిన పద్ధతులు ఎక్కడో చోట ఉన్నావా లేదా? ఏమండి 1000 మంది గురించి నేను మాట్లాడలేదండి, నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి 10 మంది గురించి మాట్లాడలేదండి, కానీ ఒక్కడితో నీకు ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది. ఆ ఒక్క వ్యక్తితోనే దేవుడు ఈరోజు నీ గురించి మాట్లాడుతున్నాడు. నీ హార్ట్లో ఆ వ్యక్తితో నీ మనస్సు ఏ రకమైన స్పందనను కోరుకుంటుంది? ఫైట్ చేయంటదా, వదిలేంటదా, ఏం చేయమంటది? తేల్చుకుందాం రా అంటదా, క్షమించేద్దాం రా అంటదా? ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ గాడ్, ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, నువ్వు నీ పిల్లలైతే ఏమైతే చేయాలనుకున్నావు నువ్వు ఈ పని చేయాలి. అదేంటంటే అదే అనుభవం నీకు వచ్చింది అనుకోండి, సరే బ్రదర్ యేసు ప్రభుకే చేశారు మనకి ఎంత వస్తారని అన్నమాట. మాట్లాడండి కొంచెం గట్టిగాను. మళ్ళీ మీరేమైనా మార్చేస్తారా డిగ్రీ? ఏంటి యేసు ప్రభు ఎక్కడండి, మనం ఎక్కడండి? అవునా? మీరు నమ్మట్లేదు, మీకు ఒక్కొక్క సాక్ష్యం చూపిస్తారు. యోహాను సువార్త దేవుడు ఏం మాట్లాడాడో ఒకసారి చూసేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ అధ్యాయం 20వచనం చదవండి. 17:23 సెకండ్ పార్ట్ అందరూ తీయండి. 17వ అధ్యాయం 23 అందరూ తీయండి ఒకసారి. బైబిల్ బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరూ తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వచనం తీయండి. వారి యందు నేనును, John 17:23 వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణములుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు. నౌ అండర్లైన్ చేయండి అక్కడి నుంచి అన్నమాట, నీవు నన్ను పంపినట్టు, నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు. ఏం చేశారు దేవుడు? వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఆ వాక్యం యొక్క అర్థం ఏంటో ఒకసారి ప్రశ్నించుకోండి మీ మనసుకి. దేవుడు యేసుని ఎలా ప్రేమించాడో మనల్ని కూడా ఈ సూత్రం తెలిస్తే తప్ప నీవు క్రైస్తవుడు అన్నందుకు గర్వపడవు. ఇప్పటికీ నీ జీవితంలో దేవుడు యేసు ప్రభుకి ఎక్కువ చేసేసాడు, నాకు చేయలేకపోతున్నాడు, దేవుడు యేసు ప్రభు చెప్పిన వాళ్ళ విన్నాడు, ప్రార్థనలకి జవాబులు ఇచ్చాడు, కుంటోళ్ళు బాగు చేశాడు, చోటలు బాగు చేశాడు, ఏవో కథలు చెప్పేస్తున్నావు. వాస్తవాలవి. ఈరోజు ఆ యేసుని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు యేసుని ఒకలాగా నిన్ను ఒకలాగా చూడలేని దేవుడు మనకున్నాడు. ఈరోజు ఆ దైవికమైన ప్రేమ యొక్క అర్థాన్ని అర్థం చేసుకో. God is the same God. యేసు ప్రభుని ఎలాగైతే ఆయన పర్వతం నుంచి చూశాడో నిన్ను అలాగే చూస్తున్నాడు. యేసుకి ఎలాగైతే సహాయం చేశాడో నీకెలాగే చేస్తున్నాడు. యేసు చనిపోయినప్పుడు ఎలాగైతే దేవుడు దగ్గరగా ఉన్నాడో నీకు దగ్గరగా ఉంటాడు. యేసుని ఎలాగైతే లేపాడో నిన్ను అలాగే లేపుతాడు. ఏమీ తేడా ఉండదు. సేమ్ గాడ్ తో మనం ఉన్నాం. ఇప్పుడు అదే రక్తమాంసాలు కలిగిన వ్యక్తి యేసు ప్రభు గురించి ఈ మాట చెప్పినట్టు మనం కూడా చెప్పేద్దాం. ఏంటంటే యేసు ప్రభుకే చేశారు బ్రదరు, నాకు చేయడం ఎంత, లెట్ ఇట్ బి, దేవునికి స్తోత్రం అనాలి. అంటారా ఎవరికి చేశారు? మనకెంత, మనం ఎంత చేయనివ్వండి బ్రదర్, నో ప్రాబ్లం. రక్తము కారునంతగా నేను దాన్ని నిద్రించాలంటే ఇలా అనుకోవాలి. మీకు ఎవడైనా కొద్దిపాటి అన్యాయం చేశాడు దొరికిపోతే ఏం చేస్తారు చెప్పండి? నేను చేసిన ఒక అన్యాయం చెప్తాను మీకు, దాన్ని బట్టి మీరు కొంచెం ఆలోచించుకుంటు. మురమురాలు కొన్నామని ఒక బండి రోడ్డు మీద వెళ్ళిపోతూ మురిలో మురిలో అంటే రాబాబు అని ఆపాను. వాడు వచ్చాడు, డబ్బా చూపించాడు. ఎంత అన్నాడు? 10 రూపాయలు అండి అన్నాడు. 20కి 3 ఇస్తావా అన్నాను. నాది మంచి బేరం, ఇండియన్స్ ఆల్వేస్ డీల్స్, బెస్ట్ డీల్స్ ఎత్తుతారు. 20కి 3 ఇస్తావా అని అంటే అలాగే బాబు తెచ్చాను అన్నాడు. నేను పైనుంచి కిందకి పెద్దది పట్రా అన్నాను, పెద్ద డొక్కు అది, పెద్ద డొక్కు ముడిచ్చేస్తా అన్నాడు. ఈడో పిచ్చర్లో ఉన్నాడు, లేదా నా దేవునికి సేవకుడని గుర్తుపట్టేసినట్టు ఉన్నాడు. బకెట్ పట్టుకొచ్చింది బా, అడే వేస్తున్నాడు. లాభం ఇంత ఫుల్ గేసాడు, బాగా వేస్తున్నాడు అనుకో. మళ్ళీ లాభం 2 అన్నాడు, మళ్ళీ లాభం 3 అన్నాడు. 3 డొక్కులు వేసాక 20 రూపాయలు తీసిన అవి మొత్తం చూస్తే 1 డొక్కు అంత కొలత కూడా రాలే. ఏదో తేడా కొట్టేసింది మనసు. ఒకసారి ఉండరు, మళ్ళీ తిరగాను, తిరగేసాడు. మళ్ళీ మళ్ళీ అలాగే చూశాడు, మళ్ళీ అలాగే వస్తుంది. ఒక నిమిషం ఆలోచించింది, ఏదో తేడా కానీ ముందు డొక్కు ఎలాగాను ఇచ్చాడు. సగం వరకు బ్లాక్ అయిపోయింది లోపల, డొక్కు ఫుల్ సైజు, హాఫ్ వరకు లోపల ఏదో కొడిసాడు, రేక్ అడ్డం కొడిసాడు. ఇప్పుడు కొలత అంతా ఎక్కడ కొలుస్తుంది? కేంద్రం లేదు. ఒక్క రేషు డొక్కేలో పట్టుకుని ఇప్పుడు నిన్ను పోలీసులు ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కొడుతుంటే అడ ఉంచున్నాడు, కొట్టుకోరా అన్నట్టు. నేను బెదరాడ్డామని చెప్పి రకరకాల భంగిమలన్నీ ఉపయోగిస్తున్నాను, నా తెలివితేటలు చమత్కారం, ఫోన్ సైలెంట్ లో పెట్టేసుకుని అవకలండి. సార్ ఎస్ఐ గారు, మరి ఆడ అస్సలు కదలట్లేదు, చలనం లేదు. ఏం చేస్తాడు ఎస్ఐ నన్ను పట్టుకెళ్ళి మురిలు అమ్ముకుని? ఆడిదేమ్మలు ఆడుకున్నాయి, నా భయం నాకుంది, ఆడేదో బెదరేద్దాం. కానీ వెంటనే నాకు ఎంత కోపం వచ్చిందంటే, నువ్వు చేస్తున్నది ఎంత అన్యాయమో తెలుసా, అక్రమమో తెలుసా, ఎన్నాళ్ళైనా నీ బతుకు జాగ్రత్తగా నేను అనే పదాలు చెప్తున్నా, ఎన్నాళ్ళైనా నువ్వు ఇలా రోడ్డు మీద తిరుగుతూనే ఉంటావు, అడుక్కుతూనే ఉంటావు, వ్యాపారం చేస్తూనే ఉంటావు, ఇల్లు కట్టుకోలేవు, నీ పిల్లలకి నాణ్యమైన చదువు ఇవ్వలేవు. ఏ విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు, కారణం ఏంటి తెలుసా? నువ్వు మోసం చేసి బతుకుతున్నావు. డాష్ 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 వినకూడదు మీరు, అన్నీ అయిపోయాయి, అడిగి తీసుకెళ్ళు, ఓ బడిపో అన్నా. అడు హాయిగా మురిలే మురిలే అని వెళ్ళిపోయాడు. అస్సలు చల్లం లేదు, ఫీలింగ్ లేదు. అని చూసినప్పుడల్లా గుండెలో ప్రేమ వస్తుందా? ఏంటొస్తుంది? మోసం చేసిన నీ ఎదురుగా ఉంటే నీకు ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ నుంచుని నీతులు మాట్లాడుకోవడానికి బాగుంటుంది, బైబిల్ మాట్లాడుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి ప్రసంగం, బెస్ట్ ప్రసంగం బాగుంటాయి. లైఫ్ లో రక్తము కారణంగా నేను నా సోదరుని ఏం చేయలేపాను, నేను చేయలేపాను, నాకు చాలా కష్టం కలిగింది. ఒక 1 మంత్ తర్వాత ఆడు ఈ వీధిలోకి వస్తే ఏదో తేల్చేద్దామని నెల రోజులు పోరాడానండి. నిజానికి రక్తం కారణంగా పోరాడడం అంటే వాడిని క్షమించి ప్రేమించి ప్రభుకే జరిగిన అన్యాయాన్ని సహించినట్లు నేను సహించి ఎదురు చూడడం. వాడి విషయంలో వాడు చేసే ప్రతి తప్పిదాన్ని నేను ఆనందంగా ఎదురు చూస్తూ చేసి ఉండడం. కానీ ఒక చిన్న మార్పు దేవుడు ఆ రాత్రి దర్శనంలో చూపించాడు. ఆఫ్టర్ 3 మంత్స్, 3 నెలల నలిగిపోయిన తర్వాత దేవుడు ఒక రాత్రి దర్శనంలో చూపించాడు. నేనట అదే గురిలో అతను పిలిచానట. వాడు వస్తున్నాడు, రోజు 3 డొక్కులు 10 రూపాయలు తీసుకుని 20 రూపాయలు తీసుకున్నాడు, 3 డొక్కులు వేసుకెళ్ళిపోతున్నాడు. ఒక 1 మంత్ రెగ్యులర్ గా వాడు వేసిన తర్వాత ఆడన్నాడట, బాబు ఈ డొక్కు వద్దు కానీ మీకు వేరే డొక్కుతో కొలుస్తాను బాబు అని వాడే ప్రేమగా, నేను ఏ డొక్కునైతే ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ కింద ఉన్న అట్టదీసి దాంతో కొలిసి ఇస్తున్నాడట. నాకు కనపడింది ఆ రాత్రి, ప్రభు ఇప్పుడు ఇస్తున్నాడు, కళ్ళం ఇచ్చాడు, నాకు పగిలిస్తే బాగుంది కదా అనుకున్నా. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నెల రోజులు గనక వాడిని నువ్వు భరించి సహించి వాడు చేస్తున్న అన్యాయానికే నువ్వు నీతిగా నిలబడి ఉంటే వాడు ప్రేమకు, నువ్వు చూపించే ప్రేమకు చచ్చిపోయి, మోసానికి చచ్చిపోయి తిరిగి నీ దగ్గరికి వచ్చి నీకు ప్రతిఫలాన్ని ఇలా ఇచ్చేవాడు, నేను అలా చేయగలిగిన వాడిని నువ్వెందుకు అలా చేయలేకపోయావు అన్నాడు. ఇప్పుడు ఏడవడం నాపనయ్యింది. ఎలా ఉంటుంది ఈ డిఫరెన్స్? మనం అలా చేయగలమా? రక్తము కారునంతగా ఎదిరించగలమా? అంత మనసుందా ఇక్కడ? అంత థ్రిల్లుందా? అలాంటి సందర్భం ఈసారి వస్తే ఎలాగైనా సరే ఎలా భరించేస్తానో చూడండి, ఎలా ఏసులా ఉండిపోతానో చూడండి, ఎలాగైతే నాకెందుకు అనగలమా? ఇట్స్ ఎ ఛాలెంజ్. క్రీస్తులో ఎదగడం అంటే ఇదే, అభివృద్ధి పొందడం అంటే ఇదే. అంతేగాని సాక్ష్యాలు అని చెప్పే సాక్ష్యాలు విచిత్రమండి. దేవుని స్తోత్రం, 2 ఫ్లోర్ మీద పైన ఇంకా ఎల్ఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి పెట్టకపోయినా కూడా మా మేస్త్రి గారు ధైర్యం ఇస్తే, దేవుని కృపను బట్టి పాస్ గారు తారణం చేస్తే గుమ్మాలు నిలబడి స్లాబ్ ఇస్తాం. ఏమండి అక్రమమా? కాదు, అది వితౌట్ రెగ్యులరైజేషన్ ఆఫ్ అ ప్లాన్స్, ప్రాపర్ పద్ధతి ప్రకారం చేయకుండా నువ్వు పైన ఇల్లు కట్టాడు, నేరము కాదా? నేరము, చట్టానికి వ్యతిరేకమైన పని. కానీ దానికి పాస్ గారు ప్రార్థన చేశాడు, దేవుని కృప నీకు వచ్చాడు, నీకు ఇల్లు కంప్లీట్ అయిపోదు, మా భోజనాలు పెట్టాడు. ఎంత మోసమైన బ్రతండి ఇది, ఎంత పనికి మాలిన పనులండి. ఎక్కడో చోటు ఎలా ఎగ్గొడదామని ఆలోచన మన మనసులో ఉంటుంది, మరో పక్క దేవుడు ఇచ్చాడని చెప్పేస్తా ఉంటాం దీన్ని. ఏమంటే ఇక్కడ బంగారం కొనుక్కునే వాళ్ళందరూ కూడా బిల్లు కొనుక్కున్న వెంటనే బిల్లు కట్టేసి లేక దానికి సంబంధించిన ట్యాక్సెస్ అన్ని పే చేయడానికి ఎంతమంది రెడీగా ఉంటారు? ప్రతి చోట లోపల ఎలాగొకలాగా తగ్గించుకున్నాం, ఎలాగొకలాగా మిగిల్చుకున్నాం, ఎలాగో కొంచెం సహాయపడదాం. నీ మైండ్ అంతా ఏదో ఒకటి దాయితమే, కానీ దేవుని కొరకు ప్రతి దానిలో ప్రశస్తంగా నీ రక్తము కారేంతగా నిలబడడం. దిస్ ఇస్ ఫర్ గాడ్. మొదటి విషయం చెప్తున్నాను దేవుని కొరకు. ఇప్పుడు 2వ విషయం చెప్తాను వినండి. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైనా, నేను మొదటిది దేవునితో ఈ రక్తం కారే అనుభవం ఎక్కడ, ఎవరితో? దేవునితో. 2వ విషయం, వ్యక్తులతో మనిషి లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. నువ్వు నిజంగా క్రిస్టియన్ మెచ్యూరిటీగా నువ్వు ఎదిగిపోతున్న క్రైస్తవుడివి అని నువ్వు చెప్తే, సువార్త చెప్పేసినంత మాత్రంలో నువ్వు క్రైస్తవుడు అవో, బైబిల్ ఒక 5 సార్లు 10 సార్లు చదివేస్తే క్రైస్తవుడు అవో, స్తంభంలో మూల స్తంభంలాగా బిల్డింగ్ లో పోతకపోతే చర్చికి మూలస్తంభంలా ఉండిపోతే, సెక్రటరీ అయిపోతే, ప్రెసిడెంట్ అయిపోతే, ట్రెజరర్ అయిపోతే, పాస్టర్ అయిపోతే ఏమీ కుదరదు. ఇవేవి కావు నీ మెచ్యూరిటీకి స్టాండర్డ్స్. సెకండ్ మెచ్యూరిటీ ఏంటంటే, ఎదుట వ్యక్తికి తీర్పుని లేక నీ అభిప్రాయాన్ని చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తావు? ఎదుటి వ్యక్తికి సంబంధించినంత వరకు ఒక తీర్పుని ఇవ్వాల్సి వచ్చినా లేక ఒక ఏదైనా ఒక అభిప్రాయాన్ని పాస్ ఆన్ చేయాల్సి వస్తే ఎలా పాస్ ఆన్ చేస్తారు? ఇమ్మీడియట్ వెయిట్ అండ్ సీ. వెంటనే చెప్పేస్తారా, లేట్ గా చేస్తారా? ఒక వ్యక్తి మీద తప్పుడు అభిప్రాయమో లేక మంచి అభిప్రాయమో లేదు నీ కోపమో లేకపోతే నీకేదో ద్వేషం వస్తే ఎలా చేస్తారు? వెంటనే ఏం చేస్తారు? వెంటనే ఏం చేస్తారు? ఎలా స్పందిస్తారు? నీ హార్ట్ క్రిస్టియన్ లవ్ అని చెప్పే పదమును చూసావా? పెద్ద మోసం. ఈ క్రైస్తవులు అందరూ ప్రేమ ప్రేమ అని బోల్పాన పడేస్తారు. ఎవరికీ ప్రేమ ఉండదు. ఎవరికైనా ప్రేమ ఉందంటే క్రిస్మస్ కి కేక్, బిర్యానీ, ఈ రెండే ప్రేమ. ఈ రెండో తప్పించింది, మిగిలింది ప్రేమ. యేసు ప్రభు వారు పుట్టారు అనే విషయం గొల్లలు పార్టీ చేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇక తెలియంది. పరిగెత్తుకుని వెళ్ళిపోయి దేవదూతలు చెప్పారు, పదంతా ఆల్ఫా వెళ్ళిపోదాం అని ఎక్కడైనా ఉన్నారా? ఎవ్వరూ అలా ప్రయత్నించలేదే. అంటే మనం ఈరోజు క్రిస్మస్ అనగానే క్రీస్తుని చూపించడానికి కావలసిన సహోదరత్వపు ప్రేమ నిజమైన మోసంలోనికి మనం జారిపోతున్నాం. ఒకసారి బయటకు వచ్చి ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఎవరినైనా మీరు తిట్టాల్సి వస్తే ఎలా తిడతారు? వెంటనే తిడతారా? కొంచెం లేట్గా తిడతారా? పక్కకి పిలిచి తిడతారా? ఒంటరిగా చూసి తిడతారా? నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? దెబ్బలాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? దెబ్బలాడుకో, వెంటనే దెబ్బలాడాలి, వేడి మీద దెబ్బలాడాలి, చల్లంటారు దెబ్బలాడతారా? మాట్లాడరేమండి, వేడి మీద. ఓ మాట పడినండి, ఒక నిమిషం ఉండండి, నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, అడుగుతాను, ఆయన ఏం తిట్లేస్తాను అడుగుతాను, మళ్ళీ చెప్తాను, టైం తీసుకుంటావా? అస్సలా. కానీ మీకు ఎంత దేవుని ఆత్మ కృప ఉందో తెలుసా? తిట్టేసిన వెంటనే తప్పు చేసామని తెలిసిపోతుంది మీకు. అనేసిన వెంటనే మీకు అయ్యింది, చేసిన తప్పు తెలుసునే లేదా? అది మీకున్న కృపావరం. తిట్టే ముందు ఎందుకు తెలియలేదు? అభిప్రాయాన్ని పాస్ చేసే ముందు ఎందుకు తెలియలేదు? ఆ వ్యక్తి గురించి ఒక చెడ్డ మాట మాట్లాడడానికి ధైర్యం చేస్తునేటప్పుడు ఎందుకు అలా ఆలోచించలేదు? సింపుల్ ఎగ్జాంపుల్, అదే పరిస్థితి నా అవతల వ్యక్తి ఏస్ అయితే నేను 100 తిట్లు తిడితే ఆయన 8 తిట్లు తిడతాడు. మాట్లాడండి, మీకు తెలిసిన యేసుప్రభు గురించి చెప్పండి, నాకు తెలిసింది వద్దు. ఒక్కడు కూడా, రెండు కూడా, నువ్వు నాలుగు కూడా తిట్టడా? వాళ్ళు ఒక చూపు చూడతాడేమో, ఒక చూపు, ఓ మూతి తిప్పుతాడేమో, ఎలాగలాగా మూతి కూడా తిప్పడా? జాగ్రత్తరా రే అని ఎలాగేమో చెయ్యి ఉంటాడేమో. ఆయన నీతో ఒక్కడికే చెప్తున్నాడు, అందరికి అదే పద్ధతిలా? వైజాగ్ లో వాళ్ళందరికి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ, తెలంగాణ వాళ్ళకి మారిపోతాడేమో, ఇండియా వాళ్ళకి, శ్రీలంక, ప్రపంచంలో. ఆయన అందుకే ఎప్పటికీ మారినోడంట. మనము ఆదివారం ఒకలాగా ఉంటాం, సోమవారం మారిపోతాం, శనివారం మళ్ళీ బతికి రెడీ అయిపోతాం. ఎందుకంటే ఆదివారం దేవుడు అమ్మో ఎందుకు వచ్చింది గొడవ బాబాయ్. మొన్న పాస్టర్ గారు చెప్తున్నా, ప్రతి శనివారం మా చర్చిలో రాత్రి సిద్ధపాటు ఆరాధన ఉంటుందన్నారు. ఎందుకు బాబు సిద్ధపాటు? సోమవారం పెట్టి సిద్ధపాటు. ఎందుకు సోమవారం? ఆదివారం దేవుని ఆరాధన, సోమవారం లోకంలోకి వెళ్తానందుకు ఆరాధన. ప్రభు సోమవారం నుంచి శనివారం వరకు మేము ఎలా ఉండాలమ్మో నేర్పించని సోమవారం పెట్టచ్చు కదా, మళ్ళీ శనివారం సిద్ధపాటు ఏంటంటే అబ్బాయి అన్నాడు. మీరన్నది తెలివైందే కానీ లోకంలో వాళ్ళు తప్పులు చేయకుండా ఉండరు కదా దగ్గరు, కనుక శనివారం అంతా కొనుక్కుని ఆదివారం దేవుని దగ్గర కూర్చోబెడదామని అన్నాడు ఆయన. కడగండి, ఎన్నిసార్లు కడుతూ కడగండి. ఆయన రక్తం నీ దగ్గరకు వస్తుంది, ఆయన శరీరం నీ దగ్గరకు వస్తుంది, ఆయన ఉదకమైన వాక్యం నీ దగ్గరకు వస్తుంది, ఆయన ఆత్మనే దేవుని యొక్క అభిషేకం నీ దగ్గరకు వస్తుంది. బోధించేవాడు ఆయన. ఇన్ని జరిగినా నీ నోట్లోని అదుపుని తెచ్చుకోలేకపోతున్నావు ఎందుకు? ప్రాబ్లం ఏంటి? ఏంటో చెప్పనా? మత్తయి సువార్త 12:19-20 Matthew 12:19-20. ఈ లైఫ్ లోనికి మీరు ఎదగడమే క్రైస్తవంతంలో, క్రీస్తులో మీరు స్థిరముగా ఉండడం. మత్తయి సువార్త 12:19-20. ఈయన ఏదో ఏదో ఆట ఆడ్డంట. ఏమాట? ఏమాడు? మళ్ళీ చదవండి. జగడం అంటే ఏంటో? గొడవ. వా, జగడం అంటే గొడవ కాదు, దానికంటే పెద్ద డిగ్రీ ఏంటి? పోట్లాట. పోట్లాట మీకు తెలుసా? జగడాలు ఎవరు ఆడతారో తెలుసా? ఫస్ట్ పిల్లల తల్లిదండ్రులతో చేసే పని జగడం. సిల్లీగానే ఉంటుంది ఈ పదం, కానీ ఎక్కువ మంది పిల్లలు మొదట మారం చేస్తారు, తర్వాత గారం చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు చేసేది జగడం మారుతారు. ఎవరి కోసం చేయవో చూసుకో నేను ఎలా అయిపోతానని బెదిరించడం మొదలు పెడతారు. అల్టిమేట్ గా పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఇది స్టార్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ పిల్లే కదండి పెద్దదయ్యి భార్య అవుతుంది, అక్కడ భార్య, ఇటు పిల్లడే కదండి పెద్దదయ్యి భర్త అవుతాడు, ఇక్కడ భర్త, ఇక భార్య భర్తలు, ఇక మళ్ళీ సైకిల్ రొటేషన్, పిల్లలు తల్లిదండ్రులు, పిల్లలు తల్లిదండ్రులు, ఇక జగడమాడడమే జగడమాడడం. ఎలాంటి జగడాలు? ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కో రకమైన జగడం ఉంటది కదా, అందరికీ ఒకేలా ఉంటుందా? ఉండదు. మీ దేవుడు ఒకటే, రూపం ఒకటే, ఆత్మ ఒకటే, వాక్యం ఒకటే, జగడమాడే డిగ్రీలే మారిపోయాయి. నెక్స్ట్ ఏంట అర్థం కాలేదు, కేకలు ఎవరికి? ఎవరిని కేకలు వేయడు? నేను ఒక ఇంట్లో చూశానండి, ఆ మేడం గారు నలుగురు పిల్లలండి, అంటే మా పిల్లడు పుడతాడని సెకండ్ ట్రిప్ చూసింది, మళ్ళీ పుడతాడని దేవుడు ఎవడో ఎవరితోనో ప్రవచనం చెప్పాడంటే మూడో చూసింది, ఈసారి ఐదుగురు చెప్పారట, నీ ఖచ్చితంగా మా పిల్లడు లోపల చూడని, నాలుగు చూసింది, అందరూ ఆడపిల్లే. మీరు కూడా ప్రవచనం చెప్తారని చెప్పండి అన్న, ఇక్కడ ఐదో చూస్తావా అన్న, దేవుడు ఇస్తారంటే మనకెందుకండి, ముందు పెంచు పెద్ద చెయ్యి తర్వాత చూద్దాం. అయితే ఆవిడేమన్నా తెలుసా, పిల్లల్ని పెంచడానికి నేను అసలు శ్రమపడి పాస్ గారు అని నాకు డౌట్ వచ్చింది, నిజంగా అలాంటి తల్లిదండ్రులు ఉంటారా అని. ఉందండి ఆ ఇళ్ళాలు, పెద్ద పిల్లని ఇలా చూస్తుంది అంటదంతే, అది ఇల్లు తుడిచేది ఇల్లి, చిన్నమ్మని ఇలా అంటది, పక్కన పడుతు పెడుతుంది ఆ పిల్ల, ఏవి కుర్చీలో కూర్చుని బాలింతరాల్లాగా కదలకుండా నలుగురు పిల్లల చేత ఇంటికి అన్ని పనులు చేయించేసుకుంటుందండి. దేంతో తెలుసా? కళ్ళులోనే ఆజ్ఞలు పెట్టేసింది. నేను అడిగాను మీ ఆయన ఏం చేస్తారండి, ఆయన అక్కడ కూర్చుని నన్ను కంట్రోల్ చేస్తారండి అంది. దట్ ఈస్ ట్రూ, వెన్ దెర్ ఇస్ అ స్విచ్ మోడ్ కరెక్ట్ గా ఉంటే సప్లై కరెక్ట్ గా ఉంటుంది, అన్ని సెన్సార్లు పనిచేస్తున్నాయి ఆవిడకి, ఎవ్రీథింగ్ కంట్రోల్ అండి, ఫుల్లీ కంట్రోల్. నాకు అర్థమైంది ఆవిడ అలా నలుగురినేటి ఇంకో 40 మందిని కన్నా పర్లేదు మేనేజ్ చేయగలదు, ఇజ్రాయెల్ సైన్యానికి మోషే నడిపించినట్టు. ఈ రోజులు కష్టంగానే ఆవిడకి ఆత్మ లోపల సెన్సార్లు పనిచేస్తున్నాయి. అప్పుడు అనిపించింది, బాబు ఇంత అదుపు కలిగి పిల్లల్ని, అది భయమా భక్తే? రెండూ కాకుండా ఇంకెవరు పేరు పెడతారా? కానీ నాకు తెలుసు ఎల్లకాలం ఉండేది కాదు, అది సర్టన్ ఏజ్ వరకు నడుస్తుంది, ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ అమ్మని నాన్నే కంట్రోల్ చేస్తారు చూపులతోనే, సైకిల్ రొటేషన్ కదండి, ఎవడ ఆపలేని దాన్ని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టు, కేకలు ఆవిడ అసలు కేకలేదు, అన్ని కొళ్ళే. మన ఇంట్లోనూ కొంతమంది ఉంటారు, రే పక్కింటి లేచిపోతాడు, మీ ఇంట్లో ఆవిడ లేడు, కేకలు కేకలు, ఆడికి ఆడు వేసుకోడు, ఆడు ఆవిడ మీద వేయడు, యేసు ప్రభు అసలు కేకలేదంట. మనము మూడో విషయం, వీధులలో ఈయన శబ్దం ఎవరికి? అంటే ఆయన నడిచేటప్పుడు కూడా, ఆయన వెళ్తున్నప్పుడు కూడా, ఆయన వస్తున్నప్పుడు కూడా ఎవరికి ఆయన వచ్చాడో తెలీదు, ఏం లేడో తెలియదు. మనం నడుస్తుంటే కళ్ళు 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 కళ్ళు, మా పక్కింటోడు దూడ అవుతుంది, మా ఎదురింటోడు ఇది, ఆ గల్లు 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 ఎవరు కడతారు తెలుసా? పశువులు కడతారు. పండగ చూడలేదా? గంగిరెద్దులు రాలేదా మీ ఇంటి ముందు? హరిదాసులు కడతారు, మేము వస్తున్నాం మాకు అవి వేయండి అని. మీరెందుకు కట్టారు? ఇది మీ శబ్దాలు, సిగ్గొస్తే తీయండి ఆ శబ్దాలు, సిగ్గు రాకపోతే పట్టుకుని ఎలాడండి. మీరు మన శబ్దాలు, టైగర్ ఎక్కడున్నాడో తెలియదు, స్మెల్ వచ్చేస్తుంది, ఇంట్లో పిల్లలందరూ పుస్తకం దగ్గర వచ్చేస్తారు, టీవీలు బంద్, ఏంటి స్మెల్? రే డాడీ తన తిరిగడరా అత్తగా. వీధుల్లో మన శబ్దాలు ఎవరికి వినపడవు, కానీ గమనిస్త కొంతమంది కనపడతాయి, ఇవి సెన్సార్లే. ఏమండి, క్రైస్తవుడు అయిన నువ్వు ఒక వ్యక్తితో నీ జీవితం గురించి ఆలోచించినప్పుడు నీవు తిట్టాల్సి వచ్చినప్పుడు, దెబ్బలాడుకోవాల్సి వచ్చినప్పుడు, కోపంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, చేయాల్సి వచ్చినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు, ఎంతమంది ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు సూటిగా చెప్పేవాడివైనా, పక్కన మాట్లాడేవాడివైనా, ఎలా చేసేవాడివైనా, యేసులాగే చెయ్యి అంతే. ఆయన ఏం చేసేవాడు చెప్పండి అక్కడ మూడు పనులు? జగడం ఆడు, మనం ఆడకుండా ఉండలేము, ఆయన కేకలు వేయడు, మనం నోరిప్పితే మాటే కేక, వీధుల్లో ఆయన శబ్దము ఎవరికి వినపడదు, మనం కూడా వినపడదు, మిగిలిన వాళ్ళు మన ముందు మాట్లాడుకుంటారు అంతే. ఆ దరిద్రులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే వీళ్ళే వీళ్ళే వాళ్ళే ఏమండి, దేవునితో నీ హృదయాన్ని ఒక్కసారి రక్తం కారేతగా పోరాటం ప్రారంభమైపోతే నెక్స్ట్ గెలిస్తే నువ్వేమవుతావు తెలుసా, వ్యక్తికి మధ్య, శరీరానికి శరీరానికి మధ్య, రక్త సంబంధికి రక్త సంబంధికి మధ్య, సంఘస్సుడికి సంఘస్సుడికి మధ్య నిజమైన దేవుని సంబంధమైన ప్రేమకు చిహ్నంగా నువ్వే నిలబడతావు. అక్కడ దేవుడు ఎదురు చూస్తుంది నిన్నే, నిన్నే ఆ ప్రదేశంలో పెట్టాలనుకున్నాడు. అందుకే నీ ఇంట్లో నీకే రక్షణ ఇచ్చాడు, మిగిలినకి ఇవ్వలేదు, నీకే ఆ కృపిచ్చాడు, ఇంకొకరికి దొరకలేదు, నీకే ఆ పరిపూర్ణమైన ప్రేమ దొరికింది, ఇంకొకటికి ఆ ప్రేమ అనుభవించలేదు, నీకే ఎందుకు ఇచ్చాడో తెలుసా, జస్ట్ గివ్ అప్. నీ దగ్గర పొందుకున్నావు, నువ్వు ఇవ్వాలని. క్రైస్తవ మెచ్యూరిటీ రెండే విషయాలు, ఒకటి నీ శరీరము నిన్ను ప్రేమించి ప్రేరేపించే ప్రతి ఉద్రేకానికి, లోకానికి, పాపానికి, శత్రువుగా నీకు నిలబడుతున్న ప్రతిదానికి రక్తము కారేంతగా దాన్ని ఎదిరించాలి. నథింగ్ డూయింగ్, నేను జైల్లో నాలుగు గోడల మధ్యలో ఉండి నా చేసిన నేరానికి నేను ఎలాగైతే మారు మనసును పొందుకునే కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రక్తము కారేటట్లు దెబ్బలు కొడుతున్నా సరే నేను ఒప్పుకుంటానో, నీ జీవితంలో పాపముతో పోరాడడానికి అలా ఇష్టపడాలి. నో నథింగ్, ప్రభుకి ఇష్టం లేదు నేను ఈ పని చేయను, మొదటి విషయం. ప్రభు కోరుకోడు నేను ఈ పని చేయను, ప్రభు మెచ్చడు ఈ పని చేయను, ఆయనకి ఇష్టం లేదు నేను ఈ పని చేయను, ఆయనకు నచ్చదు నేను ఈ పని చేయను, ఆయన దీన్ని చూస్తే బాధపడతాడు నేను ఆయన బాధ పెట్టను, పోరాడాలి రక్తము కారేంతగా. రెండో అనుభవం ఏంటంటే ఏ వ్యక్తితో అయితే నువ్వు ఏ పరిస్థితుల్లో వస్తావో ఆ పరిస్థితుల్లో నువ్వు ఒక ఎగ్జాంపులరీగా మారాలి, చాలా ఉదాహరణగా మారాలి. ఎలా మారడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, నీకు వచ్చేటువంటి ఒక నాలుగు ముఖ్యమైన విషయాలు నిన్ను ప్రతిసారి సిలువు మీదకి ఎలా ఎక్కలేస్తాయి, తప్పలాగేస్తాయి. సిలువు మీదకి ఎక్కావా, క్రీస్తులో విజయం నీదే, దిగిపోయావా, మరి నీదే విజయం. ఏంటో చెప్పనా, మొదటిది మాథ్యూ 5లో యేసుప్రభు వారు చెప్పిన విషయాలు ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఒక మాట చూద్దాం, మొదటి కొరింథి పత్రిక 6:12, ఫస్ట్ కొరింథియన్స్ 6:12, చాలా చక్కటి స్టేట్మెంట్, ప్రతి ఒక్కరు ఇంట్లో రాసుకుని పెట్టుకోవాల్సింది. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, యేసు క్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని రాస్తారు. నేను ఆ వాక్యం చదివిన ఏ ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ రెండోసారి రావడానికి భయపడతాను, అందుకే మా ఇంట్లో కూడా పెట్టలేదు బోర్డు. ఏం పెట్టుకోవాలి తెలుసా, ఈ వాక్యం పెట్టుకోండి, మొదటి కొరింథి పత్రిక 6:12 పెట్టండి, రియల్ క్రిస్టియన్ ఛాలెంజ్ కనబడుద్ది. ఏంటో చెప్పండి, అన్నిటి యందును స్వాతంత్రం ఉంది కానీ అన్ని, అంటే అన్నిట్లో నా ఫ్రీడమ్ ఉంది కానీ అన్ని నేను, అంటే ఎన్ని చేయాలి, కొన్నే, అంటే స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నేను అన్ని పనులు చేయటానికి కావాల్సిన పద్ధతిలో నేను ఆ పని చేయటానికి కుదరదు. ఐ షుడ్ హ్యావ్ మై కంట్రోల్. నా దేవుని పక్షిగా నేను ప్రతి విషయంలో ఒక పూర్తి స్థాయి అనుభవాన్ని నేను సిద్ధపడాలి, దాన్ని నేను చెయ్యాలి. అది నేను చేయడానికి ఇష్టపడకపోతే దేవుడు నన్ను చూసి బాధపడతాడు, ఆయన నాకు ఇచ్చిన రక్షణకు విలువ కోల్పోతుంది. కాబట్టి ఆ రక్షణకు విలువ తగినట్లుగా నేను ఆ పని చేయడానికి ప్రయత్నించాలి. ఏంటి ఆ నాలుగే విషయాలు, మొదటిది Matthew 5:22, మీకు యేసు ప్రభు చెప్పిన విషయాలను మీకు చూపిస్తున్నాను అంతే. ఏమైనా ఇక్కడ ఉంది ఏంటంటే కోపం గురించి ఉందండి. ఏముంది, మీకెప్పుడైనా పిచ్చుకుని చూసి కోపం వచ్చిందా, ఒక కాకిని చూసి కోపం వచ్చిందా, మీ ఇంటి గోడను చూసి ఏమైనా కోపం వచ్చిందా, వస్తువులు చూసి ఏమైనా కోపాలు వచ్చినాయా, అన్లెస్ అంటే వాటిని మీరు మిస్యూజ్ చేసి అవి మిమ్మల్ని గాయపడితే తప్ప, అంతే కదా కోపాలు సాధారణ. కానీ మనుషులతోని ఎన్నిసార్లు, టైంకి బస్సు రాకపోతే దొంగ ఉండ కొడుకులు యా తీసి వాళ్ళు అందరి యాదోనే ఇంతే, IFR చూస్తూ చూస్తున్న కరెంటు పోయింది, ఈ కరెంటు సచ్చిన వాళ్ళు అందరూ, నీ గ్యాస్ లో బిల్ అయిపోయిందని మెసేజ్ వచ్చేసింది, నీ డబ్బులు పడిపోయి సిలిండర్ రాలేదు, ఈ దొంగ ఉండ కొడుకు ఎక్కడ మిస్కుని సచ్చాడు ఏంటో, తెల్లా లెగిస్తే నీ నోట్లో బూతులు తిట్లు తిట్టుబోతువి. కాకూడదని బైబిల్ చెప్తుంది, కోపాన్ని ప్రదర్శించడానికి మనకు తెలియని ఉద్రేకంతో కూడిన పవర్ఫుల్ డైలాగులు మనలోకి వస్తుంటాయి. ఇది మనుషులకు సంబంధించిన విషయం. నువ్వు ఈ రోజు నేను మాట్లాడినా ఇంక ఈ రోజు నుంచి పాస్టర్ గారు చెప్పేస్తున్నారు కాబట్టి నేను పర్ఫెక్ట్ ఉండిపోతానంట, ఈరోజు సిలువ ఎక్కేస్తావు, పొద్దున్నే నేను దింపేస్తాడు అక్కడ వచ్చి, ఈరోజు ఎక్కేస్తావు, నువ్వు చనిపోయే లోపల దింపోతావు కదా. అందుకే యేసుప్రభు వారి సిలువలో ఆయన మధ్యాహ్నం రవారది 12 గంటలు ఆయన అక్కడి నుంచి 3 గంటలు ఆయన టైం ఎందుకు మెసేజ్ చేసేది దింపలేదని అర్థం. మనం అయితే మేకు నువ్వే పీకేసుకుని దిగిపోతాం, వద్దు చాలు చాలే, ఏడుకోపడుకున్నావు అన్నమాట, ఎన్నిసార్లు అనమాట, ఎక్కడవుతుంది, ఎవరు ఉన్నాడు ఏంటి ఇక్కడ, ఉన్నారు, బైబిల్ చెప్తుంది ఉన్నారు, నువ్వు ఉండాలి. మొదటిది కోపం, రెండవది 5:33 నీవు ప్రమాణము చేయక నీ మాట ఎలా ఉండాలట, అవునంటే అవును, ఒట్లేం పెట్టుకోవద్దు కానీ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా అవునంటే అవును కాదంటే కాదు. 37 చెప్తాడు ఈ విషయం ఎవరితో చెప్తాం, నేను మా గ్యాక్సీ మీద, గ్యాక్సీ అంటే మా కుక్క మీద నేను ఎప్పుడు ఏం ఒట్లు చెప్పలేదు, నేను రేపు వద్దని పట్టుకెళ్తానే అని నేను చెప్పాను అనుకో, అది తోకపోద్ది, దానికి ఏం తెలుసు నాకు తెలియదు. మరుసటి రోజు కూడా నేను ఎదురు డైలాగ్ చెప్తాను, రేపు పట్టుకెళ్తానే అని మళ్ళీ తోకపోద్ది. ఎన్నిసార్లు అయినా అదే, మా ఇంట్లో నేను మా అమ్మగారికి అలా చెప్పాను అనుకో, ఇంకేదో ఊపుతుంది ఆవిడ. ఏంటి తేడా, ప్రమాణము చేసిన తర్వాత జంతువులతో నిలబడవు, వస్తువులకు తెలియదు, మిగిలిన ఏమీ తెలియదు, ఎవరికి తెలుసు, కోపం ఎవరితో, మనుషులతో. ప్రమాణాలు, వాగ్దానాలు, తీర్మానాలు ఎవరితో, ఇక్కడ నువ్వు దెబ్బతినేస్తావు. మూడోది ఏంటో తెలుసా, 5:38 Matthew 5:38 కంటికి కన్ను, పొంటికి పన్ను, పగ పగ, పావులు పగబడతాయా, పడతాయా అంటారట, నిజానికి ఏ పాము పగబట్టదు, అందుకే పెంచినోళ్ళు కూడా కరుస్తుంది అది. పగంటే వేరు కదా, పగంటే హాని, హాని అంటే తిరగదు, అది ఎవడైనా ఒకటే. సో ఎప్పుడు పగ, పాముకి పగ ఉండదు, ఒకవేళ ఉంది అది ఏమైనా కరిస్తే దానికి ఎక్కడ ఉంటుంది యేసు, తలలో మాత్రమే ఉంటుంది. మనకు మరి ఎవడు డేంజర్, పాము నువ్వా, మనమే ఎంత డేంజర్ కదా మనం. ఇప్పుడు ఇది ఎవరితో సంబంధం, కుక్కలతోనూ జంతువులతోనూ పిల్లలతోనూ ఆకాశంతోనూ నక్షత్రాలతోనూ పగబడతావా, ఎవరు మీరు పగ మనకి, వెరీ గుడ్. మూడోది, నాలుగోది ఏంటో చెప్పిన, 7:1 Matthew 7:1 త్వరగా చేయండి, తీర్పు తీర్చడం, ఎవరికి సంబంధించి తీర్పు తీర్చడం, మనుషులే. ఈ నాలుగు సమస్యలు మనుషులతో నీకు వస్తాయని ప్రభువు ముందే చెప్పారు. మొదటిది రక్తము కారేంతగా పాపముతో పోరాడడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకుని దేవునికి వ్యతిరేకమైన పనిని చేయకుండా ఉండడం. నాలుగోది, రెండవ పని ఏంటంటే మనుషులకు మనుషులకు మధ్యలో ఉండేటువంటి ఆ సిలువకు సంబంధించిన సాక్షిగా కేక వినపడకూడదు, శబ్దం ఎవరికి తెలియకూడదు, ఆయన జగడములు ఆడని జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇది క్రైస్తులో అభివృద్ధి పొంది ప్రభువులో స్థిరులై ఉండడం అంటే, దేవుళ్ళు స్ట్రాంగ్ అవ్వడం. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాలా మంది స్ట్రాంగ్ గా ఉన్నారు కదా, క్రీస్తులో బాగా ఎదుగుతున్నాం కదా. మేబీ నువ్వు 100 సంఘాలు నడిపించేవాడివైనా, నడిపించేదానివైనా, 1000 మందికి నువ్వు రక్షణ సువార్త చెప్పేసి అందరినీ ప్రభువులో తెచ్చేసి ముంచేసిన దానివైనా, ముంచేసిన వాడివైనా, నీ జీవితంలో బైబిల్లో అనేక సార్లు ఈ మధ్యలో ఏసుకోటి రాస్తున్నారట ఒక ఆవిడ, ఆరాధన టీవీ వాళ్ళు మెడలేశారు ఆవిడకి, ఏంటంటే ఏసుకోటి రాసిన మొదటి మహిళ. నువ్వు కోటి కాదు 10 కోట్లు రాసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ క్రిస్టియన్స్ అని కొంతమందికి అవార్డులు ఇచ్చారు తెలుసా మీకు, అది ఉత్తమ క్రిస్టియన్స్, వాళ్ళే సెలెక్ట్ చేసి, గవర్నమెంట్ సెలెక్ట్ చేసి అవార్డులు ఇచ్చేసింది. నేను నర్సపూర్లో పేపర్లో చూశాను వాళ్ళందరివి. మీరు ఎక్కడైనా అలాంటి అవార్డులు పుచ్చేసుకున్న పరలోకానికి మాత్రం వెళ్ళాం, భూమి మీద ఉండిపోతాం. కారణం ఏంటో తెలుసా, క్రీస్తులో ఉన్నతమైన అభివృద్ధికి తగినట్లుగా ఆ షేప్ ఆఫ్ జీసస్ నీలోకి రాకపోతే హైలీ ఇంపాసిబుల్. నీవు అక్కడికి వెళ్ళేటప్పుడు నీ ఫేస్ ఉండదు, నీ రూపమంతా యేసు రూపంలోకి మారిపోతుంది. హోల్ యువర్ బాడీ, హోల్ యువర్ హార్ట్ అండ్ మైండ్, ఎవ్రీథింగ్, నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మారిపోతావు. ఆ అనుభవంలోనికి నువ్వు రావడానికి ఈ రోజు నుంచి బేసిక్ ప్రిన్సిపల్స్ మన ఇంట్లో ప్రయత్నించేద్దాం. లెట్స్ ఆస్క్ హిస్ హెల్ప్, ఆయన సహాయం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన వాడని వందనాలు, ఈ రాత్రి మా ప్రయాస నీ రూపంలోనికి మేము రావాలని. ఈరోజు మేమన్నీ కోల్పోయే సమయాల్లో మా ముందు కొన్ని నిలబడతాయి. యోగు మాకు మాదిరిగా ఉన్నాడని మేము చెప్పలేము, బ్రతికి బ్రతికంతా కన్నీరైనప్పుడు ఇర్మియాలాగా ఉన్నామని మేము అనలేము. మేము నాదంతా వదులుకోవాల్సి వచ్చినప్పుడు పాల్లాగా నేను కూడా ఉన్నానని పౌలు గురించి కూడా చెప్పలేను. బ్రతుకంతా ప్రయాణంగా మారిపోతున్న అబ్రహాంలాగా కూడా ఉండలేను. నా జీవితం అంతా ద్వేషించబడుతున్నప్పుడు, పెంటగాంచబడుతున్నప్పుడు క్రీస్తువులే నేను మారాలి. ఆ రూపంకి నేను తీసుకొస్తున్నందుకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవా, మాకు అర్థమవుతుంది దేవునిలో ఎదగడం అంటే ఏవో భౌతికమైన విషయాల్లో మా ప్రార్థనలకు సమాధానాలు తెచ్చుకోవటం కానే కాదని, క్రీస్తు కొరకు బ్రతికే ఒక ప్రత్యక్షమైన పద్ధతిలో మేము రావాలేసయ్యా. మాకు అది నేర్పించండి. సంఘంలో మనుషుల మధ్య మాకుండే రాపిడి, దేవునితో మేము పొందే రాపిడి మధ్య మా పరిపూర్ణత రావాలి. ఆశీర్వాదాలు, ఆనందాలు, సంతోషాలు ఇవి నీ జీవితంలో లేవు, కానీ నిన్ను కలిగి ఉన్న వాడి జీవితంలోకి వచ్చాయి. ఈరోజు మేము మా జీవితంలో కావాలనుకుంటున్నాం, కానీ మాకు కలిగి ఉంటే క్రీస్తుని ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయని మాకు అర్థం కావట్లా. ఆ శ్రమ నీకు దగ్గరకు చేయాల్సింది, అందుకే ఆ వేదన మేము నిన్ను పట్టుకోవడానికి సిద్ధపడాలి. ఎన్నో పరిస్థితులు ఈరోజు మాతో మాట్లాడుతున్నప్పటికీ కూడా వీధులలో మా బ్రతుకులు రోడ్డులే ఉన్నాయి, అవమానాలతో నడుస్తున్నాం. ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాం, కానీ మేము అందులోకి వందుకోలేకపోతున్నాం. క్షమించండి, నీ రూపంలోకి రావడానికి ప్రతి శ్రమ మాకు ఆశీర్వాదమే. ప్రతి పనికి మేము తగిన రీతిగా మారిపోతాం ఏసయ్యా. ఎవ్రీ పెయిన్ ఇస్ అ గెయిన్. ఖచ్చితంగా మమ్మల్ని మారుస్తుంది అది, మేము నిన్ను విడిచిపెట్టుకుని ఉంటే. ఎందుకంటే నీ మాట మారుస్తుంది, నీ మాట బండలను బద్దలు చేసే స్థుతి వంటిది కదా. మా హృదయాలు రాతివి మాంసహృదయంగా మార్చేస్తాయి. నీ మాటను నమ్మడానికి సహాయం చేయండి ఏసయ్యా, దానికి లోబడ్డానికి సహాయం చేయండి, ప్రాక్టీస్ చేయడానికి కృపివ్వండి పరిశుద్ధాత్మదేవా. మాకు ట్రైన్ అప్ చేయండి నాయన. క్రీస్తు సారూప్యంలోకి కడవరి కాలం మేము మారకపోతే ఆ శ్రమ కాలం జరిగిపోతుంది, మేము ఎదుర్కోకపోతే మోసపోతాం. క్షమించండి, భక్తిలో సరదాగా సంతోషంగా ఆశీర్వాదాల మధ్య నడవడం మాని రక్తము కారుతూ ఉన్నప్పుడు దాన్ని ఎదిరించి నా ప్రభువుకి దిశం కాబట్టి నేను ఎలాంటి వాడిని అయినా ఎలాంటి దాన్ని అయినా నేను చేయను అనే స్థాయికి మేము ఎదురుగా నిలబడతాం ప్రభువా. వ్యక్తుల మధ్య ఈ పాపపు బలహీనతలు మా మదికి వచ్చినప్పుడు మేము అటు ఇటు తొలగిపోకుండా స్థిరంగా నిలబడతాం ఏసయ్యా. మాకు అలాంటి కృపివ్వండి, మాకు నూతన సహాయం చేయండి. నీ పరిపూర్ణతకు అప్పగించుకుంటూ నీ జ్ఞానము చొప్పున మమ్మల్ని అభివృద్ధి పరచమని స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.